ಯತ್ಕರ್ಣಾಂಧೋಳಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಜುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನಾ ಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಜಹಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿಸ್ವರ್ಣಕಂಸ್ಯಕ್ರತಾಳಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿ ದೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಕಳಭ್ಯಂ ಚೂಡಾಲಂಕೃತ ಶಶಿಕಲಭ್ಯಂ ನಿಜ ತಪಃ ಫಲಭ್ಯಂ ಭಕ್ತೇಷು ಪ್ರಕಟಿತ ಫಲಭ್ಯಂ ಭವತು ಮೇ ಶಿವಭ್ಯಾಮಸ್ತೋಕ ತ್ರಿಭುವನ ಶಿವಭ್ಯಂ ಹೃದಿ ಪುನರ್ಭವಭ್ಯಾಮಾನಂದ ಸ್ಫುರದನುಭವಭ್ಯಾಂ ನತಿರಿಯಂ ಶೃಂಗೇರಿ ಶಾರದಾಪೀಠೇ ಭ್ರಾಜಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಯತೀಂದ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರುಂ ವೈದೇಹೀ ಸಹಿತಂ ಸುರಭ್ರಮತಲೇ ಹೈಮೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೆ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೆ ಸಂಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತತ್ವಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ವಾಮೇ ಭೂಮಿಸುತಾ ಪುರಸ್ತು ಹನುಮನ್ ಪಶ್ಚಾತ್ ಸುಮಿತ್ರಾಸುತಃ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಳಯೋ ವಾಜ್ವಾದಿಕೋಣೇಷು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಟ್ಟಾರಾಸುತೋ ಜಾಂಬವಾನ್ ಮಧ್ಯೆ ನೀಲ ಸರೋಜ ಕೋಮಲರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದೇವ್ಯೈ ಚ ತಸ್ಯೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಯಮಾನಿಲೇಭ್ಯೋ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕಮರುದ್ಗಣೇಭ್ಯಃ ಆಂಜನೇಯಂ ಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಪ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಮನ ಎಲ್ಲಪ್ಪುಡೂ ಆಸ್ತಿಕ ಮಹಾಶೈಲು ಪದೇ ಪದೇ ಅನುಸಂಧಾನಂ ಚೇಸುಕೊನೇಟುವಂಟಿ ಕಲ್ಯಾಣಾಲು. ಒಕಟಿ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರುಲ ಕಲ್ಯಾಣಮು, ರೆಂಡವದಿ ಸೀತಾರಾಮ ಕಲ್ಯಾಣಂ. ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರ ಕಲ್ಯಾಣ ಉಂದಿ ಅನುಕೋಂಡಿ, ಅದು ಈನಾಡು ಮನಂ ಎಲ್ಲಾ ಐತೇ ಮನ ಗೃಹಾಲಲೋ ಮನಂ ಎಟ್ಲಾ ಐತೇ ಜರಿಪಿಸ್ತುನ್ನಾಮೋ ಅಲಾ ಸಶಾಸ್ತ್ರೀಯಂಗಾ ಜರಿಗಿನ ವಿವಾಹಂ ಎವರ್ದಯ್ಯಾ ಅಂಟೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರುಲ ವಿವಾಹಂ. ಇಪ್ಪುಡು ಸೀತಾರಾಮುಲ ವಿವಾಹಾನ್ನಿ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ರಾಸಿನಟುವಂಟಿ ವಿಧಾನಂ ಕೊಂಚಂ ಸಂಕ್ಷಿಪ್ತಂಗಾನೇ ರಾಶಾರು ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ. ಎಂಚೇತಯ್ಯಂಟೇ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಎನ್ನೋ ಪಾತ್ರಲು ಎನ್ನೋ ವಿಷಯಾಲು ಪಕ್ಕನ ಬಿಟ್ಟಾರು. ರಾಮುಡು ಯೊಕ್ಕ ಧರ್ಮಾನ್ನಿ, ಸೀತಾದೇವಿ ಯೊಕ್ಕ ಪಾತಿವ್ರತ್ಯಾನ್ನಿ, ಆಮೆ ಯೊಕ್ಕ ಗೊಪ್ಪತನಾನ್ನಿ ತಿಳಿಯಚೇಸೇ ವಿಷಯಾಲನ್ನು ಮಾತ್ರಮೇ ಪ್ರಸ್ತಾವಿಸಡಂ ಮುಖ್ಯಂಗಾ ಆಯನ ರಾಮಾಯಣ ರಚನ ಸಾಗಿಂದು. ಅಲಗೇ ಸೀತಾ ಕಲ್ಯಾಣಂ ಕೂಡಾ ಚಾಲಾ ಸೂಕ್ಷ್ಮಂಗಾನೇ ರಾಶಾರು ಆಯನ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ. ಅಯಿತೇ ಸೀತಾ ಕಲ್ಯಾಣಾನ್ನಿ ಮೇಮು ಪ್ರವಚನ ರೂಪಂಲೋ ಚೆಪ್ಪಬೋಯೇಟ ಸಂದರ್ಭಂಲೋ ಅನೇಕುಲೈನ ಕವುಲು ಆ ವಿಷಯಾಲನ್ನು ಎಲಾ ಪ್ರಸ್ತಾವಿಸಾರು ದಾನ್ನ ಆಧಾರಂಗಾ ತೀಸುಕೊನಿ ನೇನು ಸೀತಾ ಕಲ್ಯಾಣಂ ಚೆಪ್ತೂ ಉಂಟಾಂ. ಇಪ್ಪುಡು ದಶರಥ ಮಹಾರಾಜು ತನ್ನ ಕುಮಾರುಲ ನಲುಗುರು ಯೊಕ್ಕ ಚದುವುಲು ಪೂರ್ತಯ್ಯಾಯಿ. ಚದುವುಲು ಪೂರ್ತಯ್ಯಂ ತರ್ವಾತ ಈನಾಟಿ ಸಂಪ್ರದಾಯ ಪ್ರಕಾರಂ ಕನಕ ಚೂಚಿನಟ್ಲಯಿತೇ ಚದುವులు పూర్తయిన తర్వాత మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి అని, ఉద్యోగం వచ్చిన తర్వాత మా వాడు మంచి అపార్ట్మెంట్ కొనాలండి, తర్వాత ఒక కారు కొనాలండి, ఆ తర్వాత మాత్రమే మేము మా అబ్బాయికి పెళ్లి చేస్తామండి అని ఈనాడు మాట్లాడుతున్నారు. కానీ పూర్వకాల సంప్రదాయ ప్రకారంగా విద్యార్థి కనుక చదువు పూర్తి చేసి ఇంటికి కనుక వచ్చాడు అని అన్నట్లయితే వెంటనే వాడికి వివాహం చేయడము అనేది పూర్వకాల సంప్రదాయం. అది ఎంచేత అంటే ఆ కొడుకు కోడలు కళ్ళ ముందు కదలాడుతుంటే నడగాడుతుంటే ఆ తల్లి తండ్రి పొందేటువంటి ఆనందం అది ఎంత అంతా కాదు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్లే వేరేగా ఏం చేయాలో సంగతి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మహారాజు దశరథ మహారాజు కూడా తన కుమారులు చదువు పూర్తయిన తరువాత అధ రాజా దశరథస్తేషాం దారక్రియాంపతి చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయ సభాంధవ అంటారు వాల్మీకి మహర్షి. తన కుమారులు చదువులు పూర్తయిన తర్వాత ఇంకా వాళ్ళు పొందవలసింది ఏం లేదు, ఇంకా వాళ్ళేమి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఏమీ లేదు, ఎలాగైనా తన తర్వాత వాళ్ళకి రాజ్యాధికారం వాళ్ళదే కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే వివాహం కనుక చేసినట్లయితే ఆ ముద్దు ముచ్చట తీర్చినట్టు అవుతుంది అని ఆలోచన చేసినటువంటి వాడై సోపాధ్యాయ సభాంధవ. నన్ను ఎప్పుడో అనుకున్నాం మనం వివాహం కనుక మన పిల్లల కనుక చెయ్యాలి అన్నట్లయితే మన గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువుల దగ్గర ప్రస్తావించాలి, అలాగే మన బంధువులు ఎవరైతే ఉన్నారో ఒరే మా అబ్బాయికి పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అనే విషయాన్ని ప్రస్తావించాలి. అంతేగాని రహస్యంగా ఎవరికీ తెలియకుండా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోకూడదు, అలా కుదుర్చుకున్నవి ఏమవుతున్నాయో నేను మీకు చెప్పక్కర్లేదు. ఎంచేత అంటే ఇంత గొప్పదైన ప్రవచన వేదిక మీద ఈ చవకబారు మాటలన్నీ అనవసరం ఇవన్నీ కూడా. కాబట్టి ఏమిటంటే ఈ లోకంలో మనం పెద్దవాళ్ళకి మన హితులకి స్నేహితులకి బాంధవులకి తప్పనిసరిగా చెప్పి తీరాలి. అందులో మహారాజు యొక్క కుమారుడికి వివాహం అది, అందులో మహారాజు కుమారుడు రేపొద్దున రాజు అవుతున్నాడు, ఆ రాజు యొక్క భార్య రేపు మహారాజ్ఞి అవుతుంది. కాబట్టి ఏమిటంటే అది ప్రజలకి కూడా తెలియచేయవలసిన విధం ఉంది కాబట్టి అందరి ముందు పెట్టాడు దశరథ మహారాజు. అలా ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నారో అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని వాల్మీకి మహర్షి రాస్తారు. ఆ సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి ప్రవేశించారు అన్నారు. ఆగచ్చన్ అంటే సరిపోతుంది, ఆగచ్చత్ అంటే సరిపోతుందండి, కానీ అభి అని రెండు అక్షరాలతో కూడుకున్న ఒక ఉపసర్గ అధికంగా పెట్టారు. ఈ లోకంలో వ్యాకరణ సూత్రాలు రాసేవాళ్ళు కానీ లేక వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఒక్క శ్లోకంలో ఒక్క అక్షరం నిరుపయోగంగా ఎక్కడా మనకు కనపడదండి. అర్థమైందండి, అలా వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు నేను ఏదో కథాపూర్వకంగా చెప్పేస్తున్నాను కానీ అసలు ఒక్కొక్క శ్లోకం కనుక వ్యాఖ్యానం చేయవలసి వస్తే చివో ఏమిటి వాల్మీకి మహర్షి అనిపిస్తుందండి. అలా రాశారు కొన్ని శ్లోకాలు ఆయన ప్రతి కొన్ని ఏమిటి అన్నీ కూడా. అందులో ఇప్పుడు రెండు అక్షరాలతో కూడుకున్న ఉపసర్గ అదనంగా పెట్టారు. అర్ధమాప్రాలాఘవేనా పుప్రోత్సవం మన్యంతే వైయాకరణా అని ఒక సూత్రం ఒకటి ఉందండి. వ్యాకరణ శాస్త్రం రాసేటువంటి వాళ్ళు నియమబద్ధంగా కవిత్వం రాసేటువంటి వాళ్ళు ఒక్క అక్షరం కనుక తక్కువైనట్లయితే కొడుకు కనుక పుడితే ఎంత సంతోషమైతే పొందుతాడో అంత సంతోషం పొందుతాడు. అంటే చెత్త పదాలు అర్థం లేని నిరర్థక పదాలు వేసిన పదమే మళ్ళీ వేసి కౌలు వేయరు. కాబట్టి అటువంటి వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్నప్పుడు ఆగచ్చత్ అంటే ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు అంటే సరిపోతుంది కదండి, మరి అభి అని రెండు అక్షరాలు ఎందుకు అదనంగా పెట్టారండి అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క రాకలో రెండు ఉద్దేశ్యాలు ఉన్నాయి అని వ్యాఖ్యానం చేశారు. ఏమిటండి ఆ రెండు ఉద్దేశ్యాలు అని అన్నట్లయితే ఒకనాడు దేవలోకంలో ఒక సభ జరిగిందండి. సర్వసాధారణంగా దేవలోకంలో ఉన్న వాళ్ళ పని ఏమిటయ్యా అంటే దేవలోకంలో ఉన్న వాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు, మళ్ళా వాళ్ళు భోజనం చేయవలసినటువంటి అవసరము ఉండదు. ఎప్పుడైతే భోజనం చేశామో ఘన పదార్థం తీసుకున్నామో ద్రవ పదార్థం కావాలి కాబట్టి వెంటనే దాహము ఉంటుంది. ఎక్కడ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి ఏమిటంటే ఆకలి దప్పిక ఉండవు. మరి వాళ్ళ పని ఏమిటండి, వాళ్ళు ఏమి ఉద్యోగాలు వ్యాపారాలు చేయరు. ఎంచేత అంటే ఆకలి దప్పిక మనకున్న కారణం చేతనే కదా, ఉద్యోగం చేసినా కూలి పని చేసినా వ్యాపారం చేసినా రేపొద్దున 10 రూపాయలు మన దగ్గర కనుక లేకపోతే మన కాలు చెయ్యి పడిపోతే మనం చూసేవాళ్ళు ఎవరు అని తాపత్రయాలంతా వాటి గురించే కదా. కాబట్టి అసలు ఆకలి దప్పిక అనే బాధే కనుక లేకుండా ఉంటే ఎవడు వ్యాపారం ఎవడు చేస్తాడు, ఉద్యోగం ఎవడు చేస్తాడు. కాబట్టి మరి ఇంకేమిటండి దేవలోకంలో ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వంట బ్రాహ్మణులు లేరు, ఏమీ లేదు. మరి ఏమిటయ్యా ఉదయంలో ఆకాశగంగా నది స్నానం ఉదయం సమయంలో చేయడం, సాయంకాలం వరకు తపస్సు చేసుకోవడం, రాత్రి సమయాలలో ఇలా తత్వ నిర్ణయాలు చేసుకోవడం అంతే. ఇంకే మనకి సినిమాల్లో కనుక చూసినట్టు కదా రంభ ఓరసి తిలోత్తమ నాట్యం చేస్తున్నట్లుగా ఏదో దేవేంద్ర సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనకు ఏదో అది ఒక వ్యవస్థను చూపించడానికి మాత్రమే తప్ప అసలు దేవలోకం అంటే ఇది. ఒక రోజున దేవేంద్ర సింహాసనం మీద కూర్చుని ఉండగా కౌండిన్యుడు, అప్రీమరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరీసుడు, మాండవ్యుడు మొదలైన మహాములందరూ తమ తమ ఉచితాసనాల మీద కూర్చుని ఉండగా దేవేంద్రుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏమని తీసుకొచ్చాడు అంటే, ఏమయ్యా అసలు ఈ లోకంలో కొంతమంది ఏదో కొంత ఉత్సాహంతోనో లేక ఆనందంతోనో నేను ఇది చేసేస్తాను అవి చేసేస్తాను అని అంటూ ఉంటారయ్యా. అందులో ఇంక ఎన్నికలు కనుక వచ్చినట్లయితే రాజకీయ నాయకులు ఎలా మనకి వాగ్దానాలు చేస్తారో అవి చెప్పకనే చెప్పక్కర్లేదు. కానీ అన్న మాట అన్న ప్రకారంగా ఈవేళ ఎవరైనా నెరవేర్చగలరా అని అడిగాడు దేవేంద్రుడు. మరి అడిగిన వాడు ఎవరండి? ఇంద్రుడు అడిగాడు. అందులో ఎవరిని అడిగాడు? మహర్షులు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు అక్కడ ఉన్నవాడు. సామాన్యులైన వాళ్ళు ఎవరు ఉండరు కదా స్వర్గలోకంలో. ఆలోచన చేసి చేసి అడిగినవాడు ఇంద్రుడు కాబట్టి చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి అని, ఇంద్రా నీవు అడిగినట్లుగా ఈ లోకంలో అన్న మాట అన్నట్లుగా ఎవరూ నెరవేర్చలేరయ్యా. ఎంచేతయ్యా అంటే, ఏమో ఒకనాడు ఆ అనుకునే సమయంలో వాడు ఒకప్పుడు ప్రాణత్యాగం చేసేటువంటి అవకాశం ఉండవచ్చు, లేకపోతే వాడి దగ్గర ఉండే ధనం దానికి సరిపోకపోయి ఉండవచ్చు, లేకపోతే వాడి దగ్గర ఉండే శక్తి సామర్థ్యము కూడా అది వాడికి సహకరించకపోవచ్చు. కానీ ఏదో సత్సంకల్పం చేసి ఈ పని చేయాలి అనుకుని 10 మంది దగ్గర చెప్పాడు అన్నది అన్నట్టుగా చేయగలడము అనేది కొంచెం కష్టమయ్యా. కానీ ఏ మానవుడైనా, ఏ ప్రాణి అయినా, ఏ జీవి అయినా ఒక మాట అన్నాడు అంటే వాడి ప్రాణాలు పోయేంత వరకు కూడా, వాడి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా, అయ్యో ఈ మాట నేను అన్నాను దీన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆ సంకల్పంతో ఎవరైతే జీవనయాత్ర కొనసాగిస్తారో అటువంటి వాడు వాడు అన్న మాట నెరవేర్చినట్టే లెక్కయ్యా అని తీర్పు చెప్పారు. అలా చెప్పేటప్పటికీ అదే సమయంలో వశిష్ఠ మహర్షి ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నారండి. వెంటనే వశిష్ఠ మహర్షి లేచి ఏమన్నారు అన్నట్లయితే, మీరు వాళ్ళు చెప్పిన మాట యథార్థమే ఇంద్రా, దేవేంద్రా నేను కాదు అనను, కానీ ప్రస్తుతం అయోధ్య నగరాన్ని అదిశంద్ర మహారాజు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు, ఆయన ఆడి తప్పని వాడయ్యా అన్నాడు. ఆహా అన్నాడు ఇంద్రుడు. అదే సమయంలో అక్కడ ఉన్నాడు విశ్వామిత్రుడు, ఆయన ఒక్కసారి లేచాడు. ఒకప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి కూడా పడేది కాదు, వాళ్ళిబ్బరి దగ్గర కూడా అంటే పచ్చగడ్డేస్తే భగ్గుమందన సామెత ప్రకారంగా వాళ్ళిబ్బరికీ ఎన్నో విరోధాలు జరిగాయి. చివరికి ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అప్పుడు ఆయన కొంచెం శాంతపడ్డాడు. ఇప్పుడు దాని పూర్వం కథ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏమిటంటే, ఏమిటయ్యా ఏమిటి నీ శిష్యుడా, నీ శిష్యుడు కాబట్టి గొప్పవాడని చెప్తున్నావా? ఏ హరిశ్రముడు అంతటి గొప్పవాడు ఏమిటి? ఆయన చేత నేను అసత్యం ఆడిస్తే ఏం చేస్తావు అన్నాడు. మాటకు మాట తెగులు, నీటికి నాచి తెగులు అంటారు. వాదంతో కొన్ని చోట్ల వెళ్ళకూడదండి కొన్ని విషయాలలో. ఇంకా మాట మీద మాట, మాట మీద మాట పెరిగాయి. సరే నీవే కనుక ఒకనాడు హరిశ్చంద్ర మహారాజునే కనుక అసత్యం ఆడించినట్లయితే నేను నా బ్రాహ్మణత్వాన్ని విస్మరించి నా యజ్ఞోపవీతాన్ని పరిత్యజించి నేను ఈ శిఖాయజ్ఞోపవీతాలు తీసేసినటువంటి వాడిని సురాపానం చేసి గాడిద మీద ఊరేగుతానయ్యా. మరి నీ పందెం ఏమిటి అన్నాడు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానయ్యా, ఉత్తర దేశంలో హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ హిమాలయ పర్వతాల మీద ఏ తపస్సు అయితే చేశానో ఆ తపోబలాన్ని ఆ హరిశ్చంద్ర మహారాజుకి ధారపోసి ఆయన శరీరంతో స్వర్గలోకాన్ని తీసుకొచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం ఏరుస్తాను అన్నాడు. ఇంద్రుడు ఏమన్నాడు అంటే, ఇదేమిటయ్యా మీరు మీరు దెబ్బలాడుకోవడం ఏమిటి, నా పదవికి ఇలా ఎసర పెట్టడం ఏమిటయ్యా అన్నాడు ఇంద్రుడు. అంపడితో ఆపేయారు ఆ సభని. కానీ ఆ అన్న వశిష్ఠుడు మర్చిపోయాడు, ఇంద్రుడు మర్చిపోయాడు, కానీ విశ్వామిత్రుడు మాత్రం పట్టుదల ఉన్నవాడు. ఇదే క్షత్రియ వంశంలో పుట్టినవాడైనా తర్వాత రాజర్షి అయ్యాడు, తర్వాత దేవర్షి అయ్యాడు, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. హరిశ్చంద్ర మహారాజుని అసత్యం ఆడించడానికి ఏం చేశాడయ్యా? ఆ వంశంలో పుట్టినటువంటి ఆ హరిశ్చంద్ర మహారాజుని, ఆ చంద్రమతీదేవిని విడదీశాడు పరోక్షంగా. ఈ లోకంలో అన్ని పాపాల కంటే ఏ పాపం చాలా గొప్పది అంటే, సర్వసాధారణంగా గొడవలు ఎవరికి వస్తాయండి? భార్యాభర్తలకే వస్తాయండి. మిగతా వాళ్ళకి ఎందుకు వస్తాయండి గొడవలు? గొడవలు వచ్చేదే భార్యాభర్తలకు వస్తాయి. ఏం చేతాయి అంటే ఈమెమో ఓ సినిమా అంటుంది, ఆయన ఇంకో సినిమా అంటాడు, ఈమె ఓ రకమైన చీర అంటుంది, ఆయన మరో రకమైన బట్ట అంటాడు, కాదు ఇదే ఉంటుంది ఆవిడ, కాదు అదే అంటాడు. కాబట్టి భార్యాభర్తలకే వస్తాయి. ఆ సమయంలో మనం ఏమిటే అంటే కాస్త తెలివిని ఉపయోగించి ఆవిడికి ఆయనకి నచ్చ చెప్పి వాళ్ళని కలిసి ఉండేలా చేయాలి తప్ప. అవునమ్మా నిజమే, మీ ఆయన ఇటువంటి వాడే, ఈ మధ్యన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇటు అటు చూస్తున్నాడు అని ఇటువంటి దిక్కుమాల మాటలు చెప్పాము అనుకోండి, చివరికి వాళ్ళు విడిపోయారు అనుకోండి, ఈ లోకంలో భార్యాభర్తలను విడదీస్తే వచ్చే పాపం ఎక్కడికి వెళ్తా అంటే 21 నరకాలు చెబుతారు, అమలో నరకానికి పోతాడు వాడు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఎవడైనా ఒకటే ఈవేళ హరిశ్చంద్రుణ్ణి మరి చంద్రమతీదేవిని విడదీశాడు, ఆ పాపం ఆయన్ని వెంటాడుతోంది. ఇప్పుడు ఈ పాపాన్ని ఎలాగైనా మనం పరిహరించుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని అదే వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు రాజ్యానికి ఏలబోతున్నాడు భవిష్యత్తులో, కాబట్టి అటువంటి రాముడికి ఎవరిని వివాహం చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజు కుమార్తె సీతాదేవిని తీసుకొచ్చి ఈ రాముణ్ణి సీతాసహితమైన రాముడిగా శ్రీరాముడిగా మార్చాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇది ఒక అక్షరాన్ని అదనంగా పెట్టడంలో ఉండే అంతరార్థం. కానీ మరి రెండో అక్షరం ఎందుకు పెట్టారండి అన్నారు. మధ్యలో గౌతమ మహర్షి యొక్క శాపానికి గురైనటువంటి అహల్యను కూడా శాప విమోచనం రామచంద్రమూర్తి ద్వారా కల్పించి చేసిన పాపానికి వడ్డీ కూడా చెల్లించుకోవాలి కాబట్టి ఆ గౌతమ మహర్షిని అహల్యని కలిపి తద్వారా ఆ పాపాన్ని కూడా నివృత్తి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ రెండు కారణాలతోటి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు అని వ్యాఖ్యానాలు చేస్తారు పెద్దలు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మాముని. సరే ఏదో అడిగాడు, ఆయన ముందు కాదు అన్నాడు, పంపించను అన్నాడు, చివరికి పంపించాడు, రామలక్ష్మణులు వెంటబట్టుకున్నాడు, తన యొక్క సిద్ధాశ్రమానికి తీసుకెళ్ళాడు, తన యాగాన్ని సంరక్షింపజేసుకున్నాడు. అలా సంరక్షింపజేసుకున్న తర్వాత అన్న మాట ప్రకారంగా ఇప్పుడు ఎక్కడికి పంపించేయాలండి, రామలక్ష్మణుని పంపించేయాలి, ఎక్కడికి, అయోధ్యగానికి పంపించాలి. అడిగేటప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏమయ్యా నీ కొడుకుతో దశరా బ్రహ్మీ యజ్ఞస్య రామన్ రాజీవలోచనం, నీ కొడుకుతో నాకు ఒక 10 రాత్రులు మాత్రమే పని, 10 రోజులు దాటిపోయిందా నీ కొడుకు అవసరం నాకు లేదు పంపించేస్తాను అని పరోక్షంగా చెప్పేశాడు. ఇప్పుడు 10 రోజులు అయిపోయిందండి. మొదటి రోజు ఎక్కడ ఆగారు, సరయూ నది దగ్గర తీరంలో ఆగారు. రెండో రోజు సరయూ నది సంగమంలో ఆగారు. మూడో రోజు తాటకాశ్రమంలో ఆగారు. నాలుగో రోజు సిద్ధాశ్రమంలో ఆగారు. 6 రోజులు తపోవనంలో యాగాన్ని సంరక్షించారు. 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు రాముని పంపించేయాలి, లక్ష్మణుణ్ణి కూడా. కానీ విశ్వామిత్ర మహర్షి కూడా చాలా తెలివిగా మాట్లాడారు. పక్కన మిథిలానగరం ముందయ్యా, అక్కడ మైథలస్య నరశ్రేష్ట ధనూరత్నంచ పశ్యసి అన్నారు. అక్కడ ధనూరత్నం అనే రత్నం ఉందయ్యా, పక్కన ఒక చకారం కూడా పెట్టారు, స్త్రీరత్నంచ పశ్యసి, అక్కడ ఒక స్త్రీరత్నం కూడా ఉంటుందయ్యా అని పరోక్షంగా తెలియజేశారు. ఏమో నీ ఇష్టం, వస్తే రా అన్నట్టుగా మాట్లాడారు. ఏం చేతయ్యా అంటే ఏ తీర్థానికైనా తీసుకెళ్ళాము అనుకోని పిల్లల్ని తీసుకెళ్ళే వరకు మనకి ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెబుతారు. మనకి తీరాదేశ ఆ కుర్రవాడు రంగుల రాట్నం ఎక్కుతాను, ఇది ఎక్కుతాను అది ఎక్కుతాను అన్నాడు అనుకోండి, అది ఆ కుర్రాడు అడిగాడు కాబట్టి ఎక్కించానయ్యా అన్నట్టుగా ఉండాలి తప్ప నేను ఎక్కించానండి అంటే వాడి కింద పడితే ప్రమాదం. కాబట్టి మేము వెళ్తున్నామయ్యా, నువ్వు అయోధ్యానగరికి వెళ్తావా మిథిలానగరానికి వస్తావా నీ ఇష్టము అన్నట్టుగా మాట్లాడారు. అలా అన్నప్పటికీ రామచంద్రమూర్తి చాలా వివేకవంతుడు, ఉత్తరోత్తర యుక్తి నాం వక్త వాచస్పతి యథ అంటారండి. అసలు రామచంద్రమూర్తి యొక్క మాట విధానం ఎలా ఉంటుందయ్యా అంటే మాట్లాడడంలో ఎవరి వాళ్ళతో మాట్లాడడంలో గొప్పవాడు బృహస్పతి అండి. ఆ బృహస్పతి ఎంతటి గొప్పవాడో అంతటి గొప్పవాడు. నవ్వుకొని సరే వస్తాను అన్నారు. సరే మార్గ మధ్యంలో అనేకమైన కథలు అవి జరిగాయి, మిథిలా నగరానికి వెళ్ళారు. అలా వెళ్తే జనక మహారాజు వచ్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంటబెట్టుకుని వస్తున్నాడనే సంగతి తెలిసిందండి. ఆ తెలిసిన సందర్భంలో ఎదురు వచ్చాడు, స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాభులు సమర్పించాడు. ఆ రామలక్ష్మణులు చూచాడు, చూడడంతో అడుగుతున్నాయండి. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజ సింహ గతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపప్ర విశాలక్షౌ ఖడ్గతూణీ ధరు ధరౌ అశ్వినావివసం ప్రాప్తవు అడుగుతున్నాయండి ఇలాగా. ఏమయ్యా ఎవరయ్యా వీళ్ళు, ఇంత గొప్పవాళ్ళ, ఇంత సుకుమారులుగా ఉన్నారా, ఎలా నడిపించేవయ్యా? కథం పద్భ్యామిమం ప్రాప్తవు, కాలినడక చేప నడిపిని తీసుకొచ్చావా, ఎలా ఉన్నారయ్యా వీళ్ళు? దేవలోకాదివామరౌ, దేవలోకంలోంచి కిందకి ఏదో ఒక దేవ కార్య నిమిత్తము కిందకి దిగి వచ్చినటువంటి దేవత సార్వభౌములా కనపడుతున్నారు తప్ప సామాన్యులుగా కనపడలేదయ్యా. గజసింహ గతి వీరవు శార్దూల వృషభోపమౌ, అమ్ములో రాముడు నడుస్తుంటే నాలుగు రకాలైన నడక నడుస్తారు అని వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. అమ్ములో మపడదాన్ని గజగమనము అంటారు. ఏనుగు కనుక నడిచి వస్తోంది అనుకోండి, మనం తప్పుకొని బారు తీల్చి ఇటు అటు తప్పుకోవాలే తప్ప, ఆ ఏనుగు కనుక ఎదురకుండా కనుక వెళ్ళాము అనుకున్న తొండంతో బట్టి ఎక్కడ విసాలో అక్కడికి విసురుతుంది. ఆ రాముడి యొక్క దివ్యమైనటువంటి తేజస్సుతో ఆయన వస్తుంటే జనం అందరూ ఇలా బారులు తీర్చి పక్కకు తప్పుకున్నారండి. అది రామచంద్రుని యొక్క తేజస్సు. ఇంకా అయోధ్యాకాండలో అయితే ఇంకా గొప్పగా వర్ణించారండి. ఎలాగంటే గంధర్వరాజ ప్రతిమంలోకే విఖ్యాత పౌరుషం దీర్ఘబాహుం మహాసత్వం మత్త మాతంగగామీనం అంటారండి. ఒక మదించినటువంటి ఏనుగుగా నడిచి వస్తుంటే ఎలా ఉంటుందో అలా నడుస్తాడండి రామచంద్రుడు. ఇంచేత అంటే ఏనుగు ఎవరిని చూచి భయపడదు, అలాగే రాముడు నడుస్తుంటే ఎవరిని చూచి భయపడడు, ఆయన చూచి మనం భయపడి మనం ఇటు అటు పక్కకు తప్పుకోవాలి. అంత గొప్పదే నడక నడుస్తున్నాడు ఎవరయ్యా అన్నారు. అలాగే రెండో గమనాన్ని ప్రస్తావిస్తారు, సింహగమనము అంటారు. సింహం ఎంతసేపు దాని గమనంలో ఉండే గొప్పతనం ఏమిటంటే మూడు అడుగులు ముందుకేసిందంటే ఒక వెనక్కి ఇలా చూస్తుందండి. అందుకే చూడండి, మనకి ఇంగ్లీష్లో రీకాపిచ్యులేషన్ అంటారు, దాన్ని తెలుగులో సింహావలోకనము అంటారు. అది సింహం ఏం చేయమంటే మహారాజుగా రాజ్యపరిపాలన చేసి అరణ్యాల్లో ఉండే మృగాలని శాసించవలసినటువంటి ఆ సింహం తన శత్రువుల వల్ల వచ్చేటువంటి బాధని ఆ విధంగా అవి రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి రాజైనటువంటి వాడు కూడా ఆ విధమైనటువంటి చూపు, వెనక్కన చూపు కూడా మనకు ఉండాలి. కాబట్టి రాముడికి అటువంటి సింహగమనం కూడా ఆయన దగ్గర ఉందిట. శార్దూల వృషభోపమ అన్నారు ఇంకో మూడోది. మూడోది శార్దూల గమనంతో వచ్చారు అన్నారు. శార్దూల గమనం అంటే పెద్ద పులి నడక. ఈ లోకంలో సింహం ప్రమాదమైందా పెద్ద పులి ప్రమాదమైందా అన్నారు. సింహం ఆకలేస్తేనే మనం చంపడానికి వస్తుంది, కానీ పెద్ద పులి ఆకలి ఆకలి లేకపోవడం మీద పడిపోతుంది. ఇంతవరకు తాతగను సంహరించి ఉన్నారు, సుభాముని సంహరించాడు, మారీచుని పారబ్రో లేరు, ఇంకా ఆ రాక్ష సంహారం చేసినటువంటి ఒక రకమైనటువంటి శక్తి, ఆ శార్దూల గమన దృష్టి ఆయన యొక్క ముఖంలో తాండవిస్తోందిట. కాబట్టి ఒక పెద్ద పులిలా కంటికి కనబడుతున్నటువంటి ఎవరయ్యా ఈ కుర్రవాడు కుర్రవాళ్ళు అని ప్రశ్నించారు. ఇక నాలుగో చెప్తున్నారు, వృషభోపమవు. ఈ లోకంలో వృషభ గమనానికి సౌందర్య గమనము అని పేరు. అందంగా నడవడంలో ఎవరు బాగా నడుస్తారంటే ఆంబోతు నడుస్తూ ఉంటుంది. అటువంటి అందమైన నడక నడుస్తూ వస్తున్నటువంటి ఈ రాజకుమారులు ఎవరయ్యా అన్నారు. పద్మపప్ర విశాలాక్షవు, చూస్తుంటే నాకు వీళ్ళు పరమాత్మ అనిపిస్తున్నారు. ఎంచేత అంటే మనకు ఉపనిషద్వాక్యాల్లో ఒక మాట ఉంది, పరమాత్మ యొక్క నేత్రాలను వర్ణిస్తున్నప్పుడు ఎలా వర్ణిస్తారయ్యా అని అన్నట్లయితే, కప్యాసం పుండరీకమేవ అక్షిణి అంటారు. భగవంతుని యొక్క నేత్రాలు ఎలా ఉంటాయ్యా అన్నట్లయితే, కోతి యొక్క పృష్ఠభాగంలో ఏ ఎర్రధనమైతే ఉంటుందో ఆ ఎర్రబనానికి సమానమైన కాంపితో ప్రకాశించే ఏ తామర పూలైతే ఉన్నాయో అటువంటి తామర పూల యొక్క వికాసంతో కూడుకున్నవే పరమాత్మ నేత్రాలు ప్రకాశిస్తాయి అని వర్ణిస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడి యొక్క నేత్రాలు లక్ష్మణ యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయిట? పద్మపప్ర విశాలాక్షవు, సాక్షాత్తు పరమాత్మలా కనబడుతున్నారయ్యా. ఎవరయ్యా వీరు? అశ్వినావిరూపేణ సముపస్థిత యౌవనవు, మంచి యవ్వనంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి వాళ్ళు కేవలం అశ్వినీ దేవతల వలె ఉన్నటువంటి వారు వీళ్ళు ఎవరయ్యా అన్నారు. ఎలా కనబడుతున్నారట? భూషయంతా విమం దేశం చంద్ర సూర్యావిమాంబరౌ, రాత్రివేళ చంద్రుడు పగటివేళ సూర్యుడు ఈ భూమిని ఎలా అయితే ప్రకాశింపజేస్తారో మొత్తం ఈ సమస్త ప్రదేశాన్ని ఈ ఇద్దరు పిల్లలు అలా ప్రకాశింపజేస్తున్నారయ్యా. ఎవరయ్యా వీరు? ఇంత గొప్ప సుకుమారు సౌకుమార్యం ఉన్నవాళ్ళని కథం పద్యామిమం ప్రాప్తవు కిమర్థం కశవామునే, అంత గొప్పవాళ్ళని అంత సౌకుమార్యం కలిగిన వాళ్ళని అంత సుంబర తేజస్సు కలిగిన వాళ్ళని కాలినడకని తీసుకొచ్చావా? ఓ లేకపోతే ఒక రథాల మీద కానీ ఒక ఏనుగు కానీ ఉపయోగించకుండా ఏమిటయ్యా ఏ కారణం చేత ఇలా తీసుకొచ్చావు అని అడిగాడు. అడిగేప్పటికి చెప్పాడు, ఏదో నువ్వు మరి ధనుర్యజ్ఞం అనే యజ్ఞం ఏదో ప్రారంభించావు కదా, దాన్ని చూపించాలని తీసుకొచ్చాను అన్నాడు. అలా అన్నప్పటికి జనక మహారాజు కూడా చూచాడు. చూచి ఒక మాట అన్నాడు, జనక మహారాజు మంచి కర్మయోగి కాబట్టి వెంటనే ఒక మాట అన్నాడు, లంబతే రవిమండలం కార్యకాలో అతీతమే, కార్యకాలం కర్మకాలం గతించిపోతుందయ్యా, లంబతే రవిమండలం సూర్యుడు అస్తమించబోతున్నాడు, నేను సంధ్యావమనాభులు చేసుకోవాల్సిన సమయం కాబట్టి రేపు సభలో కలుసుకుందాం, ఈ రామలక్ష్మణులు తీసుకురా అని పరి చెప్పాడు. దశరథ మహారాజు కుమారుని రామలక్ష్మణులయ్యా అని చెప్పాడు ఆయన. అయితే రామలక్ష్మణులు తీసుకురా అని చెప్పి వెళ్ళాయన. అది మహాసభ సీతా స్వయంవరార్థం అచటగూడెను తల తలలాడు భూషణాలతో ఖండఖండాంతరాల దొరలు విచ్చేసినారు. ఈ పాపహర్శ్రీ గారు రాశారు కొన్ని పద్యాలు, ఆయన గుంటూరు వాసి కాబట్టి కొన్ని పద్యాలు దాంట్లో ఉదహరిస్తున్నాను. సర్వసాధారణంగా పెండ్లి అండంతో పెళ్లి కొడుకు అలా ఆయన వేసుకునే బట్టలు ఎలా ఉన్నా, ఆ పెళ్లి కొడుకు పెళ్లి చూడడానికి వచ్చేటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ ముందు మంచి మంచి పట్టు చీరలు లేకపోతే మంచి మంచి ఆభరణాలు ధరించేస్తారు. అలాగే ఆ స్వయంవరాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తలతలలాడు భూషణాలతో అందరూ కూడా మంచి మంచి భూషణాలన్నీ కూడా ధరించారట. ఖండ ఖండాంతరాల దొరలు విచ్చేసినారు. ఎక్కడెక్కడ వాళ్ళు స్వయంవరానికి వచ్చారట. ఆ స్వయంవరం అసలు ఇప్పుడు ఏర్పాటు చేసింది కాదండి, సీతాస్వయంవరం సంవత్సరం క్రితమే ఈ జనక మహారాజు చేత ఏర్పాటు చేయబడింది. ఏం చేత అయ్యా అంటే, ఆ జనక మహారాజు తన కుమార్తెని ఎవరికి వివాహం చేయాలా అని ఆలోచన చేసి తన దగ్గర ఉండే న్యాసభూతంగా ఉండే ధనుస్సుని ఎవరైతే తోలనం చేసి ఎక్కువ పెడతారో వారికి వివాహం తన కుమార్తె నుంచి పెళ్లి చేద్దామని సంవత్సరం క్రితం ప్రకటించాడు. అలా ప్రకటించిన తర్వాత దేవతలు గంధర్వులు కిన్నరులు చాలామంది వచ్చారు. వాల్మీకి మహర్షి కూడా ఆ విషయం రాశారు. అయితే ఆమరామాయణంలో రావణాసురుడు అనే ఆయన వచ్చినట్టుగా కూడా రాశారు. అదే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన లేదు, అందుకని ఇక్కడ మాట చెప్పడం లేదు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, వచ్చి ప్రతి వ్యక్తి రావడం, ఏమయ్యా విల్లు చూపించమయ్యా అనడం, ఆ విల్లుని ఎప్పలేకపోవడం కదపలేకపోవడం, పాప ఈయనకి సంభావనలు వచ్చేవాళ్ళందరికీ ఇవ్వడం మాత్రం తప్పిది కాదు, ఇలా జరిగిపోతుందండి. అయితే ఇలా జరిగిపోతున్న సందర్భంలో సాంకాశ్య దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు ఆయన ఏం చేశాడంటే, విల్లు ఎత్తలేక చూడండి ఒకప్పుడు పరీక్ష హాల్లో కనుక అది పేపర్ సరిగ్గా రాయితే దిక్కుమాల పేపర్ ఇచ్చారు, కుర్రవాడు ఎలా అయితే పేపర్ చింపేస్తాడో అలాగా ఆ విల్లు ఎత్తలేక ఇటువంటి పందెం ఎందుకు పెట్టావయ్యా అని జనక మహారాజుని చంపడానికి వచ్చాయండి. ఆ సమయంలో జనక మహారాజు దేవతలను ప్రసన్నం చేసుకున్నటువంటి వాడే ఆ సాంకాశ్య దేశాధిపతిని యుద్ధరంగంలో సంహరించాడు. తన తమ్ముడైన కుశధ్వజుణ్ణి తన ఆయన పట్టం కట్టాడు. అక్కడ అర్థమైందండి, ఇంత గొడవ జరిగిందండి. ఈ స్వయంవరం ఈవేళ ఏర్పాటు చేయబడింది కాబట్టి ఒక సంవత్సర క్రితమే ఈ సంవత్సరం ఈ సీతా స్వయంవరం ఏర్పాటు చేయబడింది. ఎవరో వస్తూ ఉండను సభ ఏర్పాటు చేయడం, అలాగే ఇప్పుడు ఈవేళ రామలక్ష్మణులు వచ్చారని మళ్ళీ సభ ఏర్పాటు చేశారు. ఇది దీంట్లో ఉండే విషయం. బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు, వెలుంగుచుండే నయనమ్ముల ముందొక పెద్ద విల్లు శృంగార మధూక మాలికను గైకొని జానకి చూచువారి నోరూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై. చూడ్డానికి వచ్చిన రాజులందరూ ఒక వరుసలో కూర్చున్నారు, వివాహం ఆడడానికి వచ్చి విల్లుని ఎప్పుదామని వచ్చిన రాజకుమారులందరూ ఒక వరుసలో కూర్చున్నారు, రాముడు లక్ష్మణుడు ఎక్కడ కూర్చున్నారయ్యా, మరి విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చారు కాబట్టి మహర్షుల దగ్గర ఆయన కూర్చున్నారు. బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు, అందులో రాజసింహాసనాలు, మరి రాజులు కూర్చునే ఆసనాలు అంతా బంగారంతో చెప్పరి పట్టినటువంటి ఆసనాల మీద కూర్చున్నారట. అందరూ సీతాదేవిని చూస్తున్నారు. వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు, అందరూ సీతాదేవిని ప్రాసాద ఉపరిభాగంలో చూస్తున్నారట. ఆ సీతాదేవి ముఖాన్ని చూచేపటికి ప్రతి వ్యక్తికి కూడా అబ్బాబ్బా ఈవిని వివాహం ఆడాలి, నాకే ఈవిడ భార్య అయితే బాగుండే అని అనిపిస్తోంది. అరే అనిపిస్తే అనిపిస్తే ఉపయోగం రా, అసలు అక్కడ విల్లుంది, అది ఎత్తగలగాలి కదా అని అందరూ విల్లు చూస్తున్నారట. వెలుంగుచుండే నయనమ్ములమ్ముందొక పెద్ద విల్లు. అయ్యా ఇది ఆచార్యులు గారు అక్కడ ఏదో అనుకుంటున్నారు, వాల్మీకి రామాయణంలో ఇలా సీతాదేవి స్వయంవర మండపంలోకి వచ్చినట్టుగా లేదు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన. అంతే కదండి, మీ దగ్గర చెప్తున్నారు కదా ఆయన. ఇది వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ కూడా మనం ఉంది అని భావించవచ్చు. వాల్మీకి అన్ని విషయాలు చెప్పలేదు. శృంగార మధూక మాలికను గైకొని జానకి చూచువారి నోరూరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై. మధూక మాలిక అంటే ఇప్పపూలతో తయారు చేసిన దండ. ఇప్పపూలలో ఉండే గొప్పతనం ఏమిటి అంటే ఇది వాడిపోయినా దాంట్లో వాసనలు గుబాళిస్తూనే ఉంటాయి. కాబట్టి అటువంటి మాల చేత్తో పట్టుకునిదిట అమ్మవారు. రాముడు ఓ చోట కూర్చున్నాయట విశ్వామిత్రుడి వెంట. ఆ రాముడు యొక్క కనుల్ని వర్ణిస్తున్నారు. ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్వల దివ్య దీప్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క నేత్రాల్లోంచి బయటకు వచ్చే దివ్యకాంతి ఏదైతే ఉందో, ముల్లోకములేలు రాజసములోగనగా రఘురామమూర్తి. మూడు లోకాలని కూడా పరిపాలించగల గొప్పదైన రాజసం, రజోగుణం వేరు రాజసం వేరు, అటువంటి రాజసము అనేది ఆయన యొక్క ముఖంలో ప్రకాశిస్తూ ఉండగా, అమ్ముని రాజు వెనుక ఆ విశ్వామిత్ర మహర్షి వెనకాల నాజూకుగా నిల్చియుండే ప్రియ సోదరుతో అభిరామమూర్తి అయి ఆయన సుకుమారంగా నిలబడి ఉన్నారట రాముడు లక్ష్మణుడు కూడా. ఆ సమయంలో ఒక్కసారి జనక మహారాజు లేచాడు. లేచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులార, మీ ఆగమనంబుచే హృది ప్రహర్ష పరిప్లుతమయ్యే ఈ ధనుర్యాగమునందు శంకర శరాసనమెక్కిడు ఎవడు ఆ మహాభాగు వరించు నా అనుగు పట్టి సమస్త సభాముఖమున. వచ్చిన రాజాభిరాజులారా, స్వయంవరానికి వచ్చినటువంటి రాజకుమారులారా, మీ అంబరి రాక వల్ల నాకు ఆనందం. ఈవేళ ప్రహర్ష పరిప్లుతమయ్యే ఏ కారణం చేతో ఈవేళ నా యొక్క మనస్సు ఆనందంతో తడిసిపోతోంది అన్నారు. ఎంచేత అంటే ఈవేళ నా సీతకి నా కుమార్తెకి వివాహం జరగవచ్చేమో అనేటువంటి ఒక శుభమైన గ్రహాలు అనుకూలించినట్లుగా నాకు అనిపిస్తున్నాయి. ప్రహర్ష పరిప్లుతమయ్యే ఈ ధనుర్యాగమునందు శంకర శరాసనమెక్కిడు. ఈ యజ్ఞంలో, ఈ ధనుర్యజ్ఞంలో ఎవరైతే ఈశ్వరుని యొక్క ఇల్లు విల్లు ఎక్కువ పెడతారో వారికి మాత్రమే నా కుమార్తె నుంచి వాహనం చేస్తాను. అంతేగాని విల్లు విరగొట్టమని మాత్రం జనక మహారాజు చెప్పలేదు. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. శంకర శరాసనమిక్కిడు ఎవ్వడు ఆ మహాభాగు వరించు నా అనుగు పట్టి సమస్త సభాముఖంబున అని అనవసరం నాలుగు మాటలు అన్నాడు. అన్నంతో కూర్చున్నాడు. ఒక్కసారి అలా అనవసరమైతే ఒక్కసారి కరటాళధ్వనులందరూ కూడా మోగించారు, అనగా చప్పట్లందరూ కొట్టారు. ఇప్పుడు రాజకుమారులందరూ ఇల్లు చూస్తున్నారు, అమ్మవారి కేసుకు చూస్తున్నారట. పాపహర్షి గారు చాలా అందంగా ఒక మాట చెప్పారు. నతముఖీముఖ పద్మము వైపు పర్వులెత్తి నవి నరేంద్ర పుత్రుల సపృష్ణ విలోకన భృంగ పంక్తులు అల్లన పులకించమేను మిథిలాపురనాథుని ముద్దు బిడ్డకు. ఈ లోకంలో ఒక పెళ్లి కాని పిల్లని ఒక మగవాడు కనుక చూస్తేనే అమ్మాయి సిగ్గుతో కుంచుకుపోతుంది. ఇప్పుడు చూచిన వాళ్ళు ఎంతమంది చూచారట, ఆ స్వయంవరానికి వచ్చిన రాజకుమారులందరూ అమ్మవారిని తదేక దృష్టితో చూస్తున్నారట. అలా చూస్తుంటే ఒక్కసారి కుంచుకుపోయింది అమ్మవారు. అల్లన పులకించమేను మిథిలాపురనాథుని ముద్దు బిడ్డకు. ఆ సమయంలో ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఒకళ్ళు ఇలా చేపట్టారు, ఏదో షాక్ కొట్టినట్టుగా ఒకళ్ళు పడ్డారు, కొంచెం ఒకళ్ళు ఇలా ఇలా కదిపారు, కొంతమంది ఇలా తిప్పడానికి ప్రయత్నం చేశారు. మొత్తం శృంగభంగం అయిపోయింది అందరికీ కూడా. అక్కడ కూడా చక్కగా రాశాడు పాపహేస్తి గారి పద్యం. బిగువు నిండారు కొమ్ముటేనుగుల వంటి రాచవస్తాదులెందరో లేచినారు, శివధనుర్భంగమట్లుండ శృంగభంగమయ్యే అందరకు సమస్త సభ్య సమక్షమందు. పెద్ద పెద్ద మీసాలు తిప్పి మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టగలిగిన రాజాభిరాజులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళు వెళ్ళారట ఆ ధనుస్సును కదపలేకపోయారు. అందరికీ శివధనుర్భంగం జరగలేదు కానీ శృంగభంగం అయ్యింది అన్నారు అందరికీ కూడా. అలా ఒక్క రాజు కూడా ఎవ్వరూ కూడా ఆ శివధనుస్సును ఎత్తలేకపోతే ఆ సమయంలో జనక మహారాజు లేచి, ఇంతమంది రాజులు ఉన్నారు, రాజలోకం అంతా నిర్వీర్యమైపోయిందా నిస్తేజమైపోయిందా అని మాట్లాడారు. అలా మాట్లాడేప్పటికీ రామలక్ష్మణులలో మరి వాళ్ళు కూడా రాజకుమారులే కదా, కొంచెం పౌరుషం వచ్చింది చాలు. అలా పౌరుషం వచ్చి ఏమిటయ్యా మాట్లాడుతున్నావు అన్నట్లుగా జనక శ్రవచశ్రుత్వ, ఆ జనక మహారాజు యొక్క మాట విన్నటువంటి వారే ఒక్కసారి లక్ష్మణస్వామి కోపం వచ్చేసింది చండి. కోపం వచ్చి ఒక్కసారి ముందే నిలబడే ఉన్నారు ఇబ్బరూ కూడా, అయినప్పుడు కూడా ఒక్కసారి లేచాట ఏమిటయ్యా అనబోతున్నావు అన్నట్టుగా ఒకసారి ఇలా పైకి లేచాటండి ఒక్కసారి. అలా అన్నప్పటికీ ఒక్కసారి విశ్వామిత్ర మహర్షి చూచేటండి, తప్పయ్యా ఈ లోకంలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు ముందుకు వెళ్ళకూడదయ్యా, ఈ సభ ఇలా ఉంది అనుకోండి, ఈ లోకంలో ఈ పని ఎవరు చేయగలరు అని నేను ఏదైనా ఒక ప్రకటన చేశాను అనుకోండి, కింద ఓ కుర్రవాడు మంచి ఆస్తిపరుడే ఉండవచ్చు, వాళ్ళ నాన్నగారు వాడు కోటీశ్వరుని చేసి ఉండవచ్చు, వెంటనే ఆ కుర్రవాడు చేయి పైకెత్తి ఈ పని నేను చేస్తానండి అని అన్నాడు అనుకోండి, ఆ సభలో ఉండే పెద్దవాళ్ళు అందరూ ఒరే నిన్న కాకమన్న కళ్ళు తెరిచాడురా భూమికి జానలేడు, ఎలా ఇంతమంది మన పెద్దవాళ్ళు ఉండగా వీడు ఎలా చెయ్యెత్తాడో చూడరా అంటారు. కాబట్టి పెద్దవాళ్ళు ఉన్న సభలో చిన్నవాళ్ళు చెయ్యెత్తకూడదు. ఇక్కడ పెద్దవాడు ఉన్నాడు ఎవరు, నీ అన్నగారు రాముడు. జనకశ్రుత్వ విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం అని ఒకసారి అన్నారు, ఇప్పుడు ఇంకోసారి అంటున్నారు వత్స రామధను పశ్య ఇతి రాఘవమ బ్రవీత్. వాల్మీకి మహర్షి ఎంతటి గొప్పవాడు, ఆయన రచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందో ఈ ఒక్క శ్లోకం మీకు ఉదాహరణగా చూపెడుతున్నానండి. ఇదే ఒక్క శ్లోకములో ఒక పాదంలో లక్ష్మణస్వామిని నువ్వు ఈ పని చేయకూడదయ్యా అని వారిస్తున్నారు, రామా ఈ పని నువ్వు చెయ్యవయ్యా అని ప్రేరేపిస్తున్నారు ఒకే శ్లోక పాదంలో. ఎలాగయ్యా, నాయన వత్స కుమార అనగా చిన్నవాడా, రామధను అవి సమాసం అండి, ఇది ఆ విల్లుంది చూసావా అది రామస్య ధను, అవి రామ సంబంధి ధను అయ్యా, నీ లక్ష్మణ సంబంధి ధనుస్సు కాదు అది, అవి రామ సంబంధమైన ధనుస్సు కాబట్టి ఇది నువ్వు కాదు. పశ్యా ఇది రాఘవమ ప్రవీత్, కాబట్టి నువ్వు అంపడతో ఉండవయ్యా అన్నట్టుగా లక్ష్మణస్వామిని ఆప్ చేశారు. ఇక రెండోది రాముడికి ఎలా అర్థమయ్యా, వత్స నాయన రామా సంబోధన పెట్టండి అక్కడ, నాయన రామచంద్ర సమాసం విడదీసేశాం, ధను ఆ విల్లు సంగతి ఏమిటో పశ్య చూచిరావయ్యా ఇది రాఘవమ బ్రవీత్ అని రాముడికి చెప్పేస్తాడు. ఒకే శ్లోక పాపంలో లక్ష్మణుని వారించారు, రామచంద్రుని మూర్తిని ప్రేరేపించారు. అది వాల్మీకి రచనా విధానం. ఏమంటే సంస్కృతంలో కనుక దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు ఉందనుకోండి గుణసంధి అనే సంధి చేయాలండి, మరి ఇక్కడ గుణసంధి చెయ్యొద్దండి, మరి ఎంచేతయ్యా అంటే ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం అని సంధి చెయ్యాలి కదా, మరి వాల్మీకి మహర్షి సంధి చేయకుండా ఎందుకు వదిలిపెట్టారండి అన్నారు కింద వ్యాఖ్యానంలో. గోవిందరాజీయంలో ఎన్నో అద్భుతాలు రాశారు, ఏ ఇంకా క్షణకాలంలో విరగబోతున్న విల్లుకి మళ్ళీ నేను సంధి చేయడం ఎందుకు, సంధి చేయడం కూడా మానేసేస్తే వాల్మీకి మహర్షి, అంత అద్భుతమైన వ్యాఖ్యానాలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయండి. కాబట్టి ఆ సమయంలో రామచంద్రమూర్తి ముని చిరునవ్వుతోడ తన ముద్దుల శిష్యుని మోము చూచే, ఆ జనక మహారాజు అన్న మాటలు విన్నటువంటి వారే విశ్వామిత్ర మహర్షి తన ముద్దుల శిష్యుడి యొక్క ముఖం కేసుగా ఒక్కసారి చూచాయట. గురువు గారి యొక్క భావాన్ని అర్థం చేసుకున్నారు. తమ్మునకు ధనుస్సునిచ్చి, తన చేతిలో ఉండే విల్లు తమ్ముడి చేతికి ఇచ్చాయట. ఆ సమయంలో రాముడు ముందుకు వస్తున్నారట, అమ్మవారు చూచింది. అలా చూచి అమ్మవారు అనుకుంటుంటండి సీతాదేవి, అబ్బబ్బబ్బా మా నాన్నగారు ఎందుకు ఈ శివధనస్సుని ఈ నా వివాహానికి ఎందుకు పణంగా పెట్టారో కదా, ఆ పందెం కనుక పెట్టకపోయినట్లయితే ఈ పుష్పహారాన్ని తీసుకువెళ్ళి రామచంద్రమూర్తి యొక్క కంఠంలో వేసేటువంటి దాన్న కదా, అవకాశం లేకుండా పోయింది. అరే రే, మళ్ళీ ఈ కుర్రవాడు ఈయన చూస్తే చిన్నపిల్లవాళ్ళ కనపడుతున్నాడు, ఈయన ఎక్కడ ఈ విల్లు ఎత్తగలడు, కాబట్టి ఈ రాముణ్ణి వివాహం ఆడేటువంటి అవకాశం నాకు లేకుండా పోయింది కదా అని అమ్మవారు భావిస్తోంది అండి. వెంటనే రాముడు అర్థం చేసుకున్నారట. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆమె రామాయణంలో అన్నీ రాసేశారండి. జానకినోర కంటితో కనుచు రామచంద్రమూర్తి సీతాదేవిని, ఏమిటి రాముడు ఆయన సర్వాంతర్యామి కదా, సీతాదేవి భావాన్ని అర్థం చేసుకుని ఈ మాపరం విల్లునే ఎత్తలేననుకున్నావా అని అమ్మవారును ఓరకంటితో నవ్వుతూ చూచారట. జానకినోరకంటితో కనుచు సింహకిశోరమట్లు ముందున కరుదించే, ఒక సింహపిల్లలా ముందుకొచ్చేసారట. రాజకుమారులంబరు అనుకున్నట్టండి, మనం పెద్ద పెద్ద వాళ్ళమే ఎత్తలేకపోయాం, చూస్తే 12 ఏళ్ళ కుర్రాడు వీడు రాముడు, ఈ కుర్రాడేమిటి ఇదని లెక్క పెడతలాట అనుకుంటున్నాడా, ఇదేమైనా ఈయన ఎక్కడ ఎత్తగలడు అని అచ్చరువుతో నృపలు నృపులెల్లా తలలెత్తి చూడగా. ఆ సమయంలో ఆ రాజులందరూ తలలెత్తి ఒక్కసారి చూస్తున్నారండి. అప్పుడు రాముడు అక్కడికి వచ్చారట. ఒకసారి మనస్సులో ధ్యానం చేసుకున్నారు, ఆ విల్లు పట్టుకుంటున్నారండి. భాస్కర రామాయణంలో ఎంత అందంగా రాశారో, అసలు నిజంగా ఈ లోకంలో కవి అయినటువంటి వాడు రామచరిత్రని ఎవడూ రాయకుండా ముందుకెళ్ళలేదు. ఒక పద్యమైనా రాముడి మీద రాశారు. అందులో ఆ రామాయణం రాసే ఉన్న సందర్భంలో సీతా కళ్యాణాన్ని వివరించకుండా ఏ ఒక్కరూ ఉండలేదండి. ఏం చేతంటే కవి అయ్యాము అంటే ఆ సీత గురించి ఆ రాముడి గురించి చెప్పకపోతే ఇంకెందుకు వాడి కవిత్వం, దిక్కుమాల కవిత్వం ఉపయోగమేముంది కనుక. కాబట్టి భాస్కర రామాయణంలో రాస్తున్నారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి ఆ ధనుస్సును పట్టుకుంటున్నారు. ఎలా పట్టుకుంటున్నారయ్యా చూడండి, ఇలా కనుక నిటారుగా కనుక ఏదైనా ఒకటి ఉంది అనుకోండి, మనం ఇలా పట్టేసుకోగలమని. కానీ ఇది ఇలా వంకర టింకరగా కనుక ఉంది అనుకోండి, మరి విల్లు ఎలా ఉంటుందని, మరి వంకరగా ఉంటుంది కదండి. మరి వంకరగా ఉండేటువంటి విల్లుని మనం నిటారుగా ఎలా పట్టుకోవడం కష్టం కదా. అందుకని ఏనుగు చెరుకు తోటలో కనుక వెళ్ళి అవి చెరుకు కర్ర కనుక ఒకసారి కనుక లాగాలి అని ప్రయత్నం చేస్తే తన తొండాన్ని ఒక్కసారి కనుక ఇలా వంకరగా తిప్పి అది ఎలా అయితే చెరుకు కర్రను లాగుతుందో పాములా వంకరలా విల్లుందిట. రామచంద్రమూర్తి చెయ్యలా ఉందిట, ఏనుగు యొక్క తొండల్లా వంకరగా ఉందిట. భాస్కర రామాయణంలో వర్ణించారు. కలభంబాపచండతుండమున వీకన్శేషనాగేంద్రునిల్ బలిమింబట్టిన భంగి రామధరణీ పాలుండు కోదండమున్ బలుముష్టిన్వడి పట్టి ఎత్తి తెగ విస్ఫారంబుగా చేసి అల్లన లస్తకంబు వదిలెన్ చాపం భగ్నంబుగన్ కలభంబు ఏనుగు గున్న ఆతత చండతుండమున్న, పను గొప్పదైన తొండాన్ని వంకరగా తిప్పి వీకన్ శేషనాగేంద్రునింబలిమింబట్టిన భంగి, ఒక పాము వలె వంకరగా ఉన్నటువంటి ఆ విల్లును పట్టుకున్నట్టుగాను ఒక అర్థం చెప్పారు. ఇంకో వ్యాఖ్యానంలో కనుక అయినట్లయితే విఘ్నేశ్వరుని యొక్క తొండం ఏనుగాక, ఏనుగు యొక్క తొండం కాబట్టి అది ఏదైనా పామును పట్టుకున్నప్పుడు ఎలా అయితే వంకరగా తిప్పి పట్టుకుంటుందో అలా పట్టుకున్నారు అని మరో వ్యాఖ్యానం చేశారు. రామధరణి పాలుండు కోదండమున్ బలు ముష్టిన్వడి పట్టి ఎత్తి, తన పిడికిలతో ఒక్కసారి ఇలా పైకి పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నారట. తెగ విస్ఫారంభుగా చేసి, ఎక్కు పెట్టవలసింది అని చెప్పాడు ఆయన. ఎక్కు పెట్టాలి అంటే కింద తాడు తీయాలి, ఆ విల్లు వంచాలి, అది పైకొమ్ముకు తగిలించాలి, అదండి ఎక్కు పెట్టడం అంటే. అలా ఎక్కు పెట్టేస్తా, తెగ విస్ఫారంభుగా చేసి అలా తగిలిద్దాము అనుకుంటున్నారట. అల్లనల్లస్తకంబు వదిలెను, మరీ బాగా లాగేసి గట్టిగా కనుక వదిలితే ఏ భూనభంపరాలు బబ్బలైపోతాయో అని నెమ్మదిగా తాడు వదిలిపెట్టేటండి. అల్లన లస్తకంబు వదిలెన్ చాపంబు భగ్నంబు గను, అది విరిగిపోయిందిట. ఎందుకు విరిగిపోయిందో నేను తర్వాత చెప్తానండి. ధనువుజ్జద్గతి రాముడెట్లు విరువంత ఘోర ఘోషం బొగిన్ ఘన నిర్ఘాత నిపాత పాతని నదో దగ్గరధ్వానమై మ్రోసినన్ విని ఆస్థానము వారలెల్ల వడిపుద్వింద్రెళ్ళి మూర్చిల్లిరి ఆ జనకాధీశుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తక్కగన్. ధనువుజ్జద్గతి రాముడట్లు విరువన్, ఆ రాముడి చేతిలో విల్లలా విరిగిపోగా పరోక్షంగా ఆయన విచ్చినట్టే లెక్క కదండి మరి. విరువన్ తద్ఘోర ఘోషం బొగిన్ ఘన నిర్ఘాత నిపాత పాపని నదో దగ్గర ధ్వానమై మ్రోసిన. ఇలా మనం పురాణం వినేటువంటి సమయంలో మన నెత్తి మీదే కనుక ఒక్కసారి కనుక పిడుగు కనుక వచ్చి పడినట్లయితే ఏం చేస్తామండి? మనం ఏ కుర్చీల మీద అయితే కూర్చునున్నామో ఆ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళందరూ గమ్మని జారి కింద ఎలా అయితే పడతారో మొత్తం సభలో ఉన్న వాళ్ళందరూ కింద పడ్డారండి. ఒక్కసారి ఎవరు మిగిలారయ్యా? ఆ విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు విశ్వామిత్రుడు తక్కగన్, వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ కింద పడ్డారండి. విరిగే కులాచలంబులు, ఆ ధ్వని అలా 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 పెరుగుతోంది అండి, సమస్త లోకాలు వ్యాపిస్తోందిట, దశ దిశలు ప్రతిధ్వనిస్తోందిట. విరిగే కులాచలంబులు, కుల పర్వతాలు కూలడం ప్రారంభించాయిట. అట బీటలు వారే దిగంత కుజ్జముల్, దిగంతంలోనే గోడలు బబ్బలైపోయాయిట. అదేమిటండి, ఇక్కడ విల్లు విరిస్తే అక్కడ గోడ అలా బబ్బలవుతుందండి? అంటే దీపావళి అమావాస్య నాడు పక్కవాడు బాంబేసినప్పటికీ మన గోడలకు బీటలు వస్తాయి, నేరుగా మన గోడలు కొట్టక్కర్లేదు. కాబట్టి అలా బీటలు వారే దిగంత కుజ్జముల్ పరియలు వారే భూతలము, భూమండలం కంపల కంపలగా విడిపోవడం ప్రారంభించింది అండి. అపాం నిధులు కలగా, సముద్రాలు ఘోషించడం ప్రారంభించాయిటండి. భోజమహారాజు అనేటువంటి మహారాజు చెంపురామాయణం అనే రామాయణం రాశాయి. ఆ చెంపురామాయణంలో ఈ రాముడు విల్లు విరవగా వచ్చినటువంటి ధ్వని మూడు విధాలుగా వచ్చింది అని ఒక అద్భుతమైన వర్ణన వర్ణించారండి. రామాకర్షణ భగ్న కర్ముక భువధ్వానేన రోదోరుదా దృప్త క్షప్రయశస్సి తచ్చదకులే జీమూతనాదాయితం వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాఘోషాయితం సీతాయా కిల మానసే పరిణయే మాంగళ్యతూర్యాయితం. ఎంత గొప్పగా రాశాడో చూడండి. సంస్కృతం కాబట్టి మీకు అవగతం కాబట్టి నేను దీంట్లో ఉండే భావం చెప్తున్నాను. రామచంద్రమూర్తి విల్లు ఇలా విరగనంతసేపు ఇంతవరకు రాజకుమారుల యొక్క కీర్తి అనేటువంటి హంస ఆకాశంలో ఎగిరిందిచ్చండి. మేము ఇంపటి వాళ్ళం అంపటి వాళ్ళం అని అంగవంగ కళింగాది మా భూపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కీర్తి అనేటువంటి హంస ఆకాశంలో ఎగిరిందిచ్చండి. ఇప్పుడు రామచంద్రమూర్తి ఎప్పుడైతే విల్లు విరిచాడో ఆ విల్లు విరవడంలో ధ్వని ఒకటి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ఒక్కసారి మేఘం వలె ఒక్కసారి ఆకాశంలో ఎప్పుడైతే గర్జించిందో మేఘ గర్జన విన్నాడప్పటికీ ఆకాశంలో ఎగిరే హంసలు కూడా ఎగరడం మానేస్తాయి. ఇంతవరకు ఉన్నటువంటి రాజుల యొక్క కీర్తి అనేటువంటి హంస ఏదైతే ఆకాశంలో ఎగిరిందో అది ఈవేళ రామచంద్రమూర్తి విల్లు విరవగా వచ్చినటువంటి ఈ జీమోపనాదం వల్ల ఆ హంసలు ఎగరడం మానేసాయిటండి. అలా వచ్చిమిట ఒక ధ్వని. ఇంక రెండోది, వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాఘోషాయితం. ప్రతి సందర్భంలో జనక మహారాజు ఏం చేశారటండి, కొంచెం లావుపాటు రాజుగారు ఒక ఆయన వచ్చేవాటండి, నేను ఆ ధనుసు చెప్తాను అని. ఏదో కొంచెం బాగుందయ్యా విగ్రహ పుష్టి కాబట్టి ఎత్తేస్తాడేమో అని బ్రాహ్మణుల్ని మొత్తం బ్యాన్మేళం వాళ్ళమ్మని అబ్బం సిద్ధం చేసేవాట. ఏం చేస్తాడంటే స్వస్తివాచకాలు పలకాలి కదా అని. ఇప్పుడు తీరా రామలక్ష్మణులు వచ్చిన సమయంలో వీళ్ళు చూస్తే చిన్నపిల్లల్లా ఉన్నారు, వీళ్ళే ఎత్తగలరులే అని చెప్పి బ్రాహ్మణులు వచ్చారు, రావడం వచ్చారు. కాబట్టి బ్రాహ్మణులందరూ ఏమైపోయారండి, వాళ్ళు కూడా మూర్చొచ్చి కింద పడిపోయారు. ఇప్పుడు ఇంత గొప్పదైనటువంటి ఆ సీతా ప్రణయ వృత్తాంత సమయంలో ఒక్క బ్రాహ్మణుడు స్వస్తివాచకాలు పలుకుదాము అంటే అందరూ మూర్ఛాగ్రస్తులై ఉన్నారు కాబట్టి ఎక్కడా ఒక్కళ్ళ నోటి నుంచి వేదవాక్యాలు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అమ్మవారు చూచి అరేరే ఇంత నా గొప్పదే అని వివాహం జరగబోయే సమయంలో ఒక వేదఘోషణ లేకుండా పోయింది ఏమిటి అని అమ్మవారు భావించింది తండ్రి. అప్పుడు రామచంద్రమూర్తి సీత కంగారు పడకు అని ఆ విల్లు విరవగా వచ్చిన ధ్వనిని ఎలా రప్పించారటంటే, వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాహ ఘోషాయితం. వేద వేదాంగ వ్యాప్తులైన విప్రోత్తములు మీరు ఎలా పెట్టి అందరి చేత మొన్న వేవనామం చదివించారో ఆ విల్లు విరవగా వచ్చిన ధ్వని అలా వచ్చింది అని రెండో విధంగా వర్ణించారు. ఇక మూడో విధంగా చెప్తున్నారు. ఇది వరకు ఎప్పుడైనా కనుక ఇటువంటి పుణ్యకార్యాలు జరిగినప్పుడు మరి బేనమేళం వాళ్ళు మరి శుభ మంగళవాద్యాలు వాయించాలి కదా, ఇప్పుడు వాళ్ళు కూడా కళ్ళు తిరిగి అందరూ కూడా మూర్చి వచ్చి కింద పడిపోయారు. ఇప్పుడు బేనమేళం వాళ్ళు వాయించేవాళ్ళు లేకపోయారు. అప్పుడు అమ్మవారు అనుకుందిట, అయ్యయ్యో ఒక్కళ్ళు కూడా బేనమేళం వాళ్ళు సన్నాయి వాళ్ళు వాయించి లేకపోయారు కదా అనుకుందిట. అప్పుడు రామచంద్రమూర్తి దానికి నువ్వు బాధపడవద్దు అని, సీతాయక్కిల మానసే పరిణయే మాంగళ్య తూర్యాయితం. ఆ సీతాదేవి యొక్క మనస్సులో మంగళసూత్రం గనక కడుతూ ఉంటే గొప్పదైనటువంటి మంగళధ్వనులు ఎలా అయితే సన్నాయి మేళం వారు వాయిస్తారో అటువంటి ధ్వనులు దాంట్లోంచి వచ్చాయి అన్నట్లుగా ఆ ధ్వని వచ్చింది అన్నారు. ఇంకా నిజంగా భవభూతి అనేటువంటి మహాకవి రాస్తున్నాయండి మహావీర చరిత్రలో. అయ్యా ఇవాళ కొంచెం ఆలస్యమైనా కొంచెం మన్నించండి, అర్థమైందండి. ఇంచేతండి గొప్పదైన విశేషం అండి. అంటే భవభూతి మహావీర చరిత్రలో ఆ విల్లు విలవగా వచ్చిన ధ్వని ఎలా వచ్చిందో వర్ణించారు. దోర్లీలంచిత చంద్రశేఖర ధనుర్దండావభంగుజ్జతస్తంకార ధ్వని ఆర్యబాల చరిత ప్రస్తావనాడిండిమా. బ్రాక్పరియస్త కపాల సంపుటమిత బ్రహ్మండ భాండోదర భ్రామ్యత్పిండిత చండిమా కదమహో నాజాపి విశ్రామ్యతి. అది ఎలా ఉందిట, ఏమండి రాముడు విల్లు విలవగా ధ్వనొచ్చింది అన్నారు. మరి ఈ లోకంలో సృష్టి సమయంలో ఉన్నటువంటి మొట్టమొదటి శబ్ద బ్రహ్మ ఓంకారమే ఈవేళ వినబడుతోంది అన్నారు కదా, మరి రాముడు విల్లు విలవగా ధ్వని ఎంత వచ్చింది అంటే ఆ ధ్వని ఎక్కడో అక్కడ వినబడాలి కదా, ఉరికే మీరు వర్ణించేయడమేనా, అది ఎక్కడైనా ఉందా అని మీరు చూపించగలరా అని అడిగితే భవభూతి ఓ గొప్పదైనటువంటి ఉదాహరణ చూపించాడు. ఎలాగంటే ఈ విశ్వగోళంలో ఈ విశ్వంలో ఈ భూమి ఒక గోళాకారంగా ఎగురుతున్నప్పుడు అది ఓ గొప్పదైన హోరుమని ఒక ధ్వని పెడుతూ ఎగురుతూ ఉంటుందయ్యా, తిరుగుతూ ఉంటుందయ్యా. ఆ హోరు అనే ధ్వని ఏమిటయ్యా అంటే ఆనాడు రాముడు విల్లు విరవగా వచ్చిన ధ్వనే ఈ ధ్వని అయ్యా అని ఆయన వర్ణించారు. ఇక నిజంగా మురారి అనేటువంటి కవి అనర్ఘరాఘవం అనేటువంటి నాటకం రాశాడు. ఇంక చెప్తున్నాను కదండి ఏ కవి పడితే ఆ కవి ఎలా రాశారండి. మురారి అంటాడండి, రుంధన్ అష్టవిధే శృతి. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు అంటే ఎనిమిది చెవులు. సర్వసాధారణంగా మనం కనగేపోయినా పెద్ద ధ్వనిస్తే ఒకసారి ఇలా చెవులు మూసుకుంటాం. ఇప్పుడు బ్రహ్మగారు ఎందు చెవులు ఒక్కసారి గింగులు మనిపోయి ఎనిమిది చెవులు ఒక్కసారి మూసుకోవడం ప్రారంభించాయట. రుంధన్ అష్టవిధే శృతి ముఖరయన్ అష్టౌ దిశ. ఎనిమిది దిక్కులు అంటాం కదండి, ఎనిమిది దిక్కులు ఒక్కసారి గడగడలాడిపోయేట చిలించాయటండి ఒక్కసారి. ముక్రోడయన్ మూర్తి రష్ట మహేశ్వరస్య. ఈ లోకంలో ఈశ్వరుడు అష్టతను ఎనిమిది శరీరాలతో ప్రకాశిస్తాడు అని చెప్తారు. ఈశ్వరుడు కబళ్ళండి, ఆయన నిర్వికారుడే, కానీ ఆ ఎనిమిది శరీరాలు ప్రకృతి స్వరూపాలు కదా, కాబట్టి ప్రకృతి అంతా ఒక జల్దరించిందిట. కాబట్టి ఈశ్వరుని యొక్క మూర్తి ఎంత గొప్పగా రాశాడు చూడండి అనర్ఘరాగమంలో. మహేశ్వరస్య మూర్తి కురాడయన్, ఆ మహేశ్వరుని యొక్క ఎనిమిది అష్టతనువులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి కదిలాయిటండి ఒక్కసారి. మూర్తి రష్ట మహేశ్వరస్య దళయన్ అష్టౌ కులక్ష్మాభృత. ఏడు కుల పర్వతాలు అంటాం, కానీ బ్రహ్మాండ పురాణంలో ఎనిమిది కుల పర్వతాలు ఉండేశారు. కాబట్టి ఎనిమిది కుల పర్వతాలు ఒక్కసారి విరిగిపోవడం ప్రారంభించేటండి. తాన్యక్ష్ణాబధిరాని పన్నగకులన్యస్తౌ చ సంపాదయన్ ఉన్మీలచ్చయ మార్యదోర్బలదల కోదండ కోలాహల. ఈ లోకంలో పాములకి ఏమని పేరు అంటే చక్షుస్వప్రములు అని పేరు. పాము వింటుంటే చూడలేదు, చూస్తుంటే వినలేదండి. అర్థమైందండి? రెండూ ఒకదాని దగ్గర పెడితే ఇంకా లోకాలు మింగేస్తాయి. కాబట్టి బ్రహ్మ సృష్టిలో ఏం చేశాడయ్యంటే వాడి కళ్ళు ఇచ్చాడు తప్ప చెవులు ఇవ్వలేదు. మరి అవి విందల్చుకుంటే ఏం చేయాలయ్యా? కళ్ళు మూసేసుకున్నాయి అనుకోండి, అంటే నేత్రదృష్టిని ఉపసంహరించుకున్నాయి అనుకోండి, ఇప్పుడు మనం చెప్పే మాటలు వినబడతాయి. అర్థమైందండి? వినేటప్పుడు చూడలేవు, చూస్తుంటే వినలేవు. తాన్యక్ష్ణాబధిరాని పన్నగకులన్యష్టౌ చ సంపాదయన్. ఆ సమయంలో ఒక్కసారి ఆ చక్షుస్రోత్రాలు వింటుంటే చూడలేవు, చూస్తుంటే వినలేవు, ఆ రెండు ఇంకేం ఏకమైపోయాయి ఒక్కసారి ఈ ధ్వని ఒక్కసారి రావడంతో ఉన్మీలచ్చయమాద్య దుర్బల దళకోదండ కోలాహల. ఇంక విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో రాశారండి, ఇది శివలోకం వరకు వ్యాపించింది. హేరం వన్నత సుర్పకన్న వివర శ్రీకారియై షణ్ముఖ స్ఫారద్వాభశ నేత్రగోళ విరుతి ప్రకారమై శైలకన్యా రాజన్నవ ఫాల మండల విభుగ్న క్రీడమై ఆశ్చలగ్గీరుగ్ర ప్రమదంబునై ధనువు మృగన్ శైవలోకంబుల. విఘ్నేశ్వరుడికి సూర్పకర్ణుడు అని పేరు, అనగా చేటల వంటి చెవులు కలిగిన వాడు అని. మనం ఒక్కసారి కనుక తెల్లవారుజామున కనుక ఇలా ఒక్కసారి మనం చెప్పాను కదా, ముబ్బరలు చేసిన తోటి ఇలా కనుక చెవులు మూసుకుంటే ఓంకారం వినబడుతుంది మనకి. విఘ్నేశ్వరుడికి మీకు వినబడే ఓంకారధ్వని తక్కువయ్యా, నాకు పెద్ద చెవులు కాబట్టి నాకు ఓంకారాన్ని ఎక్కువగా వినబడే అదృష్టం నాకు ఉంది అని కొంచెం ఆయనకు ఓ రకమైన మనందరికంటే ఎక్కువగా ఓంకారధ్వని వినబడే అదృష్టం నాకు ఉంది అనేటువంటి ఒక చిన్న దాన్ని అహంకారము అని అన్నారు. కొంచెం దాన్ని ఉంది ఆయనకి. ఇప్పుడు ఈ ధ్వని ఎప్పుడైతే ఈ పడిందో వెళ్ళి హేరం వన్నత సూర్పకన్న వివర శ్రీకారియై, ఆ విఘ్నేశ్వరుడి యొక్క చేటల వంటి చెవులలో ఉండే పెద్ద పెద్ద కర్ణభేరులకు సంబంధించిన రంభరాలు ఏవైతే ఉన్నాయో ఆ రంభరాల్లో ఎల్లప్పుడూ ఓంకారనాదాన్ని వినేటువంటి అదృష్టాన్ని పొందేటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క చెవులలో ఈ నాదం ఒక్కసారి పడ్డంతో అవి వినబడకుండా అయిపోయి ఏమిటి వేళ నాకు నాదం వినబడలేదు అని ఆయనకి సిగ్గు కలిగించేలా చేసింది. ఇంకలాగా షణ్ముఖ స్ఫారద్వాభశ నేత్రగోళ వివృతి ప్రకారమై, పక్కనే ఉన్నాడు కుమారస్వామి, కుమారస్వామికి 12 నేత్రాలు, ఇలా నేత్రాల పైన ఓ రకమైనటువంటి ధనురాకారంలో కనుబొమ్మలు ఉంటాయి. ఒక్కసారి ఆ పనుబొమ్మలు 12 ఒక్కసారి ఇలా ముడివేసేస్తే ఒక్కసారి ఎవరు? కుమారస్వామి. తన కొడుకులు ఇబ్బరూ ఇలా ఎప్పుడైతే అయిపోయారో అమ్మవారు ఒక్కసారి ఏమిటి ఇలా జరిగింది అని, శైలకన్యా రాజన్నవ పాల మండల విభుగ్న క్రీడమై, అమ్మవారి యొక్క పాలభాగంలో ఒక ముడత పడింది తండ్రి ఒక్కసారి, కింద ప్రమదగణాలు నాట్యం చేస్తున్నాయిట. ఆశ్చలగ్గీరుగ్ర ప్రమదంబునై, వాళ్ళందరూ నాట్యాలు చేయడం మానే అన్నట్టుగా నిర్ఘాంతపోయారట. ధనువు మృగన్ శైవలోకంబులన్, చాలా పద్యాలు రాశారండి, కాసేపటికి ఇలా ఉంది. దీన్నే పాపహేస్తే గారు, ఇది రాసినటువంటిది ఎవరిది, మన చెంపు రామాయణంలో భోజుడు రాసిన దాన్ని చాలా సూక్ష్మంగా, పెళ్ళుమని విల్లు గుభిల్లుమని గుండె నుపలుగు గంటలు గల్లుమని జల్లుమని జానకీదేవికి ఒక్క నిమేషమునందు నయము జయమును భయము విస్మయము కదురా అని రాశారు. కాసేపటికి ఆ ధ్వని శాంతించింది అండి. ఒక్కొక్కళ్ళు లేస్తున్నారండి, నేను కింద పడిపోయిన సంగతి ఏమన్నా చూసాడు ఏమిట్రా, మరి రాజులు కదండి, మరి వాళ్ళకి అవమానం కదా, ఏమిట్రా నీ మొహం నీతో పాటు నేనుగా పడ్డా, అదే మనం అందరం పడిపోయామన్నమాట. అయితే ఒకళ్ళు ఒకళ్ళు చూడలేదు అనమాట, ఇంతకీ ఏం జరిగిందిరా, ఆ కుర్రవాడు వచ్చి విధి చేశాడు అన్నారు. చల్లరే విల్లు విరుచునే నల్లవాడు 10 పదారెండ్ల ఎలరాటపడుచువాడు సిగ్గు సిగ్గంచులేచి గర్జించినారు కనులు కుట్టిన తెల్లమొగాళ్ళవారు. అందరూ అనుకుంటున్నారట, తెల్లరే విల్లు విరుచుని నల్లవాడు. ఇంతమంది పెద్దవాళ్ళం, తెల్లవాళ్ళం, గొప్పవాళ్ళం ఇంతమంది మనం ఉన్నామా, ఒక నల్లవాడు వచ్చి విల్లు విరిచేసాడా? పది పదారెండ్ల ఎలా రాచపడుచువాడు. 10 + 16 = 26, సగటు కనుక కడితే 13. రాముడికి 12 ఏళ్ళు నిండాయి, 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు, రాముడికి వివాహం కాబోతోంది. 10 16 ఏళ్ల ఎలా రాచపడుచువాడు. సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు కనులు కుట్టిన తెల్ల మగాళ్ళవారు. అందరూ దుమ్ము దులుపుకున్నారు. ఇప్పుడు జనక మహారాజు విల్లు విరవమని చెప్పలేదు కదా అండి, రాముడు ఎందుకు విల్లు విరిచాడు? అసలు సంగతి ఇప్పుడు చెప్పాలండి. ఇది మనకు బాలకాండలో చిత్త చివరి సర్గలో మనకు చెప్తారండి. ఎలాగయ్యంటే దేవతలకి, సురాసురులకి ఒక్కసారి ఈశ్వరుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అని వాళ్ళకి, మన భూలోకంలో ఉండే ప్రజలకి ఎటువంటి సంశయాలు అయితే కలుగుతాయో వాళ్ళకి కలిగాయండి. కలిగి వాళ్ళు ఏం చేశారంటే నెమ్మదిగా శివుడి దగ్గరికి వెళ్ళి, విష్ణువు దగ్గరికి వెళ్ళి అంటించడం ప్రారంభించారు. అమ్మలో ముందు విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, అందరూ నువ్వు గొప్పవాడో గొప్పవాడో అంటున్నారు, కానీ ఆ ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు ఈశ్వరుడు ఏమన్నాడు అంటే, ఏమిటి నీ గొప్పతనం, విష్ణువు గొప్పతనం, ఈ లోకంలో ఎవరూ చేరే త్రిపురాసుర సంవారం అనే సంవారం ఎవరు చేశారయ్యా, ఏం చేసినట్టు చేశాను కాబట్టి ఏమిటయ్యా, అంతా నా గొప్పతనమే అంటున్నాడయ్యా అని విష్ణువు దగ్గరికి ఎక్కించారు. ఆహా అనుకున్నాడు ఆయన. మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చారు. ఈయన దగ్గరకు వచ్చేప్పటికీ ఏమిటయ్యా విశేషం అన్నాడు. అసలు ఈశ్వరుడు మాట్లాడటమే కష్టం, ఏమో పెద్దవాళ్ళు, వచ్చిన వాళ్ళు దేవతలు సామాన్యులైన వాళ్ళు కాదు కదా. ఏం లేదయ్యా, ఆ మహావిష్ణువు చాలా గొప్పగా మాట్లాడేస్తున్నాడయ్యా. ఏమిటి, ఈశ్వరుడు ఎంత గొప్ప పిపరాసుర సంహారం చేస్తే మాత్రమేమిటి, ఆవేళ భస్మాసురుడు యొక్క చేపలో చిక్కినటువంటి ఈశ్వరుని నేను కదా రక్షించానని మాట్లాడి తనే గొప్పవాడిని అంటున్నాడయ్యా అని ఇద్దరికీ కలహాన్ని సృష్టించారండి. అర్థమైందండి, ఈ కృత్రిమ కలహాన్ని సృష్టించారు. ఈశ్వరుడు విష్ణువు ఆలోచించారు. పోలేవయ్యా, పిల్లలు సలహా పడుతూ ఉంటారు, ఇవాళ ఏమిటంటే ఓ చోట నేను ఒకళ్ళు ఇంటికి వెళ్ళానండి, కుర్రాడు వాళ్ళ అమ్మతో అంటున్నాడు, అమ్మా టీవీలోను అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు కదా, తిట్టుకుంటున్నారు కదా టీవీ సీరియల్స్లో, అమ్మ నాన్న నువ్వు అమ్మ ఒక్కసారి కొట్టుకోరేమిటి అని మాట్లాడుతున్నారు. అర్థమైందండి, అలా వచ్చేసే దిక్కుమాలిన సీరియల్స్. అర్థమైందండి, కాబట్టి ఏమిటంటే ఒకప్పుడు చిన్నపిల్లలకు కూడా మన అమ్మ మా నాన్న దెబ్బలాడుకోవాలి అని అనిపిస్తుంది. పోనీ మన పిల్లలే కదా అయ్యేవాళ్ళు, సరదాగా దెబ్బలాడుకోమన్నారు కదా, కాబట్టి అంతవరకు మనల్ని ఏమేమిటి పోన్లే, సరదాగా మన ఇబ్బందం కలహానికి అంగీకరిద్దాము అనుకున్నారట. ఎవరండి, శివుడు కేశవుడును. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఈయన శారంగపాణి ఆయన పినాకపాణి, ఏమయ్యో ఆ విల్లు లాభం లేదయ్యా అని విశ్వకర్మని పిలిచి సమానమైన ప్రమాణము, సమానమైన ఎత్తు, సమానమైన బరువు కలిగినటువంటి రెండు విల్లులు సమానంగా తయారు చేసి ఒకటి ఈశ్వరుడికి ఒకటి విష్ణువుకి ఇచ్చి కలహాన్ని సృష్టించారు. ఇంకా యుద్ధం ప్రారంభమైందండి. ఏదో ప్రారంభమైన సమయంలో బాగానే ఉంది, ఇదే మీకు నాకు జరిగే యుద్ధమా, ఇదేమైనా సాక్షాత్ శివకేశవులకి ఒకడు పోషణకర్త ఒకడు లయకర్త ఇబ్బరు వెళ్తుంటే అవి ఎంత ఎంతకాలం గతించిందండి, యుగాలు గడిచిపోతున్నాయి. చెమట్లు పెట్టేసాయి ఈ కృత్రిమ కళను సృష్టించిన వాళ్ళకి. అయ్యో బాబు, ఈ వీళ్ళిద్దరికి ఎందుకు ఈ విధంగా కళను సృష్టించావురా బాబు, ఇవి దీన్ని ఎలా ఆప్ చేయాలి అని అందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించడం ప్రారంభించారు, విష్ణువుని ప్రార్థించడం ప్రారంభించారు. ఇది ఈశ్వరుడి దగ్గర ఆయన కళ్ళు, ఇంకా ఆయన ప్రళయంలోకి వచ్చాడు అంటే ఇంకెవరు ఆగడు కదా, కాబట్టి ఆయన ఇంకా ఆయన వ్యవహారంలో ఆయన ఉండిపోయాడు. అందరూ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు ఆ సురాసురుల యొక్క ప్రార్థనని మహావిష్ణువు అంగీకరించారు. ఆప్చేస్తాను లేవయ్యా అని అన్నారు. అని ఆ శివుడు యొక్క చేతిలో ఉండేటువంటి విల్లుని ఏదైతే ఉందో అది స్తంభింప చేశారు, అనగా జడ చైతన్యం కలిగిన దాన్నిగా చేశారు. దాంతో యుద్ధం ఆగిపోయింది. ఆ విధంగా ఆ వేళ శివుడు ఉపయోగించిన ధనుస్సు ఈ వేళ ఎక్కడొచ్చిందయ్యా అంటే జనక మహారాజు దగ్గరకు వచ్చింది. విష్ణువు ఉపయోగించిన ధనుస్సు ఎవరి దగ్గరకు వచ్చిందయ్యా, పరశురాముడి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు రామావతారంలో ఉండే అసలు రహస్యం ఏమిటయ్యా అంటే ఆ రెండు ధనుస్సులు భూలోకంలో ఉండిపోయాయి, కాబట్టి ఆ రెండు శక్తిని రామావతారంలో రాముడు గ్రహించాలి, ఇది రామావతారంలో ఉండే రహస్యం. ఇప్పుడు ఏమండి, పరశురాముడి యొక్క చేతిలో ఉండే విల్లు తీసుకున్నప్పుడు ఆ వైష్ణవ తేజస్సు తనలో ఎలా అయితే తీసుకున్నాడో అదేవిధంగా ఈ శివధనస్సులో ఉండే తేజస్సు కూడా ఆయన తీసుకోవచ్చు కదా, ఎందుకండి విరవడం అండి అని పట్టుకున్నారు వ్యాఖ్యానం. ఏది వదలలేదండి. అర్థమైందండి, ఈ లోకంలో వంగే లక్షణం ఉన్న దాన్ని వంగించవచ్చు. ఇప్పుడు మహావిష్ణువు ఏం చేశారు, దాన్ని జడీభూప చైతన్యం కలగదానిగా చేశారు. అనగా దాంట్లో చైతన్యం లేకుండా చేశారు. జడ పదార్థాన్ని కనుక ఉంచుదాము అంటే తిరుగుతుందే తప్పదు వంగ, కాబట్టి అది వంగలేదు విరిగిపో. ఆ సమయంలో జనక మహారాజు రామచంద్రమూర్తిని తన కుమార్తెను వివాహం ఆడవలసింది అన్నారు. రాముడు అక్కడే నిజంగా ఎంత గొప్పగా మాట్లాడతాడంటేనండి, ఈ లోకంలో ఏ తండైనా తన కన్న కొడుకు వివాహాన్ని తన నేత్రాల ద్వారా చూసుకోవాలనుకుంటాడయ్యా, కాబట్టి నా వివాహం నా తల్లిదండ్రుల సమక్షంలో తండ్రి సమక్షంలో జరగాలి. అలా అనగానే సంతోషించారు. వెంటనే తన దగ్గర ఉండే దూతల్ని పంపించారు. దూతలు 4 రోజుల్లో వెళ్ళాటండి మిథిలా నగరానికి నుంచి జనక మహారాజు దగ్గర నగరం నుంచి అయోధ్య నగరానికి వెళ్ళారట. ఆ వార్త విని అక్కడి నుంచి తిరిగి వస్తున్నారట. 5 రోజుల్లో తిరిగి వచ్చారటండి వారు. అదేమిటి వెళ్ళేప్పుడు 4 రోజుల్లో పడితే వచ్చేప్పుడు 5 రోజులు ఎందుకు పట్టిందండి అన్నారు. ఆడవాళ్లతో ప్రయాణం అంతా ఒక రోజు ఆలస్యం పెద్ద గొప్పగా తీసిపాడేయండి అన్నారు. సరే కొంతమంది అసలు ఆడవాళ్ళు రానేరాడండి ఆడవాళ్ళ క్షత్రియుల వివాహంలోను, అయినప్పటికీ మహారాజు మన మంది మార్బలంతో రావాలి కదండి అయింది కాబట్టి ఒక రోజు ఆలస్యం అయ్యింది అన్నారు. సీతా కళ్యాణ మండపాన్ని సిద్ధం చేయించారు. ఇప్పుడు సీతారాముల వివాహాన్ని జరిపిస్తున్నారు. ఆ జరిపించబోయే సందర్భంలో ఏ రోజు జరిపించారయ్యా, మనం ఈవేళ శ్రీరామనవమి నాడు సీతా కళ్యాణం జరిపిస్తున్నాము తప్ప నిజంగా శ్రీరామనవమి సీతా కళ్యాణం జరగలేదండి. ఇంచేమని నవమి నాడు సర్వసాధారణంగా పునర్వసు నక్షత్రం కానీ పుష్యమ నక్షత్రం కానీ ఉంటుంది, కానీ కళ్యాణం ఏ నక్షత్రంలో ఉత్తరా నక్షత్రంలో జరిగిందండి. ఎంచేత అంటే రాముడి నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, సాధనతార. అవే సమయంలో భరతుడికి కూడా వివాహం జరుగుతోంది. మరి భరతుడి నక్షత్రం పుష్యమి, పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర ప్రత్యక్తార వివాహే ప్రత్యక్ ఉత్తమం అన్నారు. మరి అదే సమయంలో మరి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి కూడా జరగబోతోంది. మరి వాళ్ళ ఆశ్లేష ఆశ్లేష మరి ఏ తారని క్షేమతారైందండి. కాబట్టి ముగ్గురికి ఉపయోగించే పార ఉత్తరా నక్షత్రం కాదు ఉత్తరా నక్షత్రంలో వివాహం జరిగింది. మరి శ్రీరామనవమి నాడే ఎందుకు జరిపిస్తున్నామంటే అసలు ఆ మహానుభావుడు పుట్టడమే లోక కళ్యాణం గురించి పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి నాడు కళ్యాణం జరిపిస్తున్నావు తప్ప అసలు అది ఉత్తరా నక్షత్రంలో జరిగిందండి. మరి ఏమండి ఇప్పుడు 4 వివాహాలు ఏకకాలంలో జరిపించడం మాకేమండి, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి ఇద్దరు అబ్బాయిలకి అంటే ఏమయ్యా సంవత్సరం దాటిన తర్వాత చేయవయ్యా అని చెబుతారు, 4 అన్నదమ్ములకు ఒకే ముహూర్తంలో ఎలా చేశారండి అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సీతని ఊర్మిళని రాముడికి లక్ష్మణుడికి ఇచ్చివాహం చేస్తున్నారు. సీతను రాముడికి ఇచ్చివాహం చేస్తున్నారు, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చివాహం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అప్పచెల్లెళ్ళే, కానీ రాముడి యొక్క తల్లి కౌశల్య, లక్ష్మణుడి యొక్క తల్లి సుమిత్ర, అక్కడ తల్లులు వేరయ్యారు కాబట్టి అంగీకార్యమే అన్నారు. అలా కుశధ్వజుని యొక్క కుమార్తెను మాండవిని శృతకీర్తిని ఇచ్చి మరి లక్ష్మణ శత్రుఘ్నులకు చేస్తున్నారు. ఆ సమయంలో కూడా ఎలా చేశారయ్యా అని అడిగారు. లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ అన్నదమ్ములైనప్పటికీ కూడా ఇక్కడ మాండవి శృతకీర్తి వీళ్ళిద్దరూ కూడా మరి ఒకే విధంగా అయినప్పటికీ కూడా ఇక్కడ కొంచెం పట్టుకున్నారండి. ఎలాగే అంటే మాండవి శృతకీర్తి అప్పచెల్లెలు, లక్ష్మణుడు మరి శత్రుఘ్నుడు కూడా ఏమిటయ్యంటే, కానీ లక్ష్మణుడు భరతునికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. మరి లక్ష్మణుడి యొక్క తల్లి ఎవరండి, సుమిత్ర, తల్లి వేరైంది. మరి భరతుని యొక్క తల్లి ఎవరండి, కైక, కాబట్టి కైకి వేరే, అక్కడ తల్లులు వేరయ్యారు కాబట్టి బాధ లేదు అన్నారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఏక ముహూర్తంలో వివాహాలు చేస్తున్నారు. తపస్సీతాం సమాహనీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తథా అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భ్రంతే పాణిం గృణీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మం ప్రపూతం జలం తదా. అందులో ఇయం సీత మమ సుత అన్నదానికి గోవిందరాజీయంలో ఇంచుమించుగా 18 అర్థాలు రాశారండి. నేను కొన్ని అర్థాలు ముచ్చరించడానికి ప్రయత్నం చేస్తాను, నాకు రాదు అని కాదు సమయాన్ని దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను. అందులో ఆయన మాట్లాడుతున్నారు మొట్టమొదట, అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. ఏమండి ఈ లోకంలో ప్రవర చెప్పినప్పుడు, ఇవి చెప్పినప్పుడు తండ్రి గారి పేరుతో చెప్తారు కదా, తాతగారి పేరుతోటి. అలాగే చెప్పారు ప్రవరలు. కానీ ఇక్కడ ఈ మంత్రం దగ్గరకు వచ్చేప్పటికి, ఈ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి దశరథనందనుడు అని మాట్లాడాలి తప్ప అబ్రవీత్ జనకో రాజ కౌశల్యానందవర్ధనం అని కౌశల్య యొక్క కుమారుడైన రామచంద్రునితో మాట్లాడినట్లుగా వాల్మీకి మహర్షి రాశారు. ఏమిటండి, దశరథ మహారాజు యొక్క కుమారుడు అని చెప్పడం న్యాయమవుతుంది తప్ప ఈ లోకంలో నువ్వు ఎవరు అబ్బాయి అయ్యా అంటే నేను ఫలానా వారి అబ్బాయి అంటే మగవాడి పేరు చెబుతారు తప్ప ఎవరు తల్లి పేరు ఎవరు చెప్పరు కదయ్యా. ఒకనాడు తండ్రి లేకపోతే తల్లి పేరు చెబుతూ ఉంటారు. వాల్మీకి మహర్షి ఇలా భిన్నంగా ఎలా రాశారు అని వ్యాఖ్యానంలో పట్టుకున్నారు. అలా పట్టుకుంటే ఇక్కడ సీతాదేవిని రాముడికి వివాహం చేస్తున్నారయ్యా. ఇప్పుడు దశరథనందనుడు అని అన్నట్లయితే, ఓ దశరథనందనా అని సంబోధించినట్లయితే రాముడు తలెత్తుతాడు, లక్ష్మణుడు తలెత్తుతాడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు తల ఎత్తే ప్రమాదం ఉందయ్యా. ఇప్పుడు సీతాదేవి ఎవరికి చెందాలయ్యా, ఒక్క రాముడికే చెందాలి. కాబట్టి కౌశల్యానందవర్ధనమని, దీంట్లో ఏ రకమైనటువంటి వ్యావృత్తి అతివ్యావృత్తి దోషాలు లేకుండా ఈ శ్లోక రచన, ఇది ఒక మంత్రమైనటువంటి శ్లోకం కాబట్టి దశరథానందనుడు అనేటువంటి మాట ఉపయోగించకుండా కౌశల్యానందవర్ధనం అని మాట మాట్లాడారు అన్నారు. ఎందుకు వచ్చిన కదండి, ఆయన పేరు రామ అని ఉంది కదండి, పొన్ను రామ అని అనొచ్చు కదా అన్నట్లయితే, అదే సమయంలో పరశురాముడు భార్గవ రాముడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఇది అన్వయం కాకుండా ఇది కేవలం శ్రీరామచంద్రమూర్తికి అన్వయించేలాగా అబ్రవీ జనకో రాజా కౌశల్యానందవర్ధనం అని రాశారు అన్నారు. ఇయం సీత మమ సుత. రామచంద్రమూర్తి సీతాదేవిని చూడాలి అనిపించాడు రామచంద్రమూర్తికి. ఎంచేతయ్యా అంటే, ఇప్పుడు మరి పాపం ఇప్పటివరకు ఆయనకేం పెళ్ళి చూపులు అవి ఏం అవ్వలేదు, నిజంగా సీతాదేవిని ఆయన నేరుగా ఏం చూడలేదు. మరి పైభాగంలో చూచాడు అని ఇందాక చెప్పాను. అసలు వాల్మీకి రామాయణ ప్రకారంగా కనుక చూచినట్లయితే ఈ మాట లేదు, ఇవన్నీ ఆమ రామాయణ ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి తనకు కాబోయేటువంటి భార్య అయినటువంటి సీతాదేవి ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నట్టండి రామచంద్రమూర్తి. మరి నేరుగా కనుక తెర అడ్డంగా పట్టారు కదా, మరి ఇలా చూద్దాము అనుకుంటుంటే పక్కన అందరూ స్నేహవర్గం వాళ్ళందరూ కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా రాముడు ఇలా చూడబోయే సందర్భం, రే చూడరా రాముడు ఎలా చూస్తున్నాడు అని అందరూ తలో మాట అంటుంటే కొంచెం రాముడు బిడిగిపడుతున్నాడు. అలా బిడిగిపడి సీతాదేవి యొక్క ముఖాన్ని ఎలా చూద్దామా అని ఆలోచన చేసి ఇంక ఇలా చూడడం కాదు అని అసలు సీతాదేవి ముఖాన్ని చూడడానికి మరో ప్రయత్నం చేశారటండి. ఎలా ప్రయత్నం చేశారు అంటే, మీరు ఎవరైనా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి గొల్లల మామిడాడ అనేటువంటి ఊర్లో కోదండరామస్వామి ఆలయం అనేటువంటి ఆలయం కట్టారు. ఆ ఆలయంలో అద్దాల మేడ అనే ఒక మేడ కట్టారు. అసలు ఆ అద్దాల మేడలోకి వెళితే పూర్వకాలంలో రాజుల వివాహాలు చేసేటప్పుడు మరి కళ్యాణం ఎలా అంటుందండి, ఈ వేదిక మీద కళ్యాణం చేశారు. ఇప్పుడు అంటే సర్క్యూట్ టీవీల్లో చూపిస్తున్నారు, మరి ఎలా కనపడుతుందండి. అంచేత కోణాకారంగా అద్దము పెట్టి ఈ ముఖం అలా అనేలాగా, మళ్ళీ ఆ కోణాకారంగా మళ్ళీ త్రికోణాకారంగా మళ్ళీ అద్దం పెట్టి మళ్ళీ ఆ ముఖం దాంట్లో అనేలాగా, ఇలా మొత్తం సభామండపంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా కనిపించేలాగా అంతా అద్దాలతో ముకురాయమానమైన మండపంలో కళ్యాణ మండపాలు అందుకొచ్చాయండి. అర్థమైందండి, అసలు కళ్యాణ మండపం అందుకనమాట. కాబట్టి అలా చూపించే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతాదేవిని చూడడానికి ఏం చేశారట, ఇంక నేరుగా సీతాదేవిని చూస్తే వీళ్ళందరూ తలో మాట అంటున్నారని ఆ అద్దంలో సీతాదేవి యొక్క ముఖాన్ని చూస్తున్నారు. అలా చూచేటప్పటికి ఇది ఎవరు కనిపెట్టారు అంటే జనక మహారాజు కనిపెట్టారట. కనిపెట్టి, రామా అద్దంలో ఏం చూస్తావయ్యా, అద్దంలో నిజబింబం కనపడదయ్యా, ప్రతిబింబం కనపడుతుందయ్యా. అందులో కుడి ఎడమ కింద, ఎడమ కుడి కింద కనపడుతుందయ్యా. ఆ అద్దంలో కనపడేది సీతాదేవి యొక్క ఛాయ కనపడుతుందయ్యా. ఇదిగో ఇలా చూడవయ్యా. ఇయం సీత, ఇదిగో సీతాదేవి ఇలా చూడవయ్యా అన్నారు. రెండో అర్థం రాసేటండి, నువ్వు గొప్పవాడవయ్యా నాకు తెలుసు, ఎంచేతయ్యా అంటే అకారేణ ఉచ్యతే విష్ణు, ఈ లోకంలో అకారంతో విష్ణువు చెప్పబడతాడు, నువ్వు విష్ణు స్వరూపుడు నాకు తెలుసు. మరి విష్ణువుకి ఎవరిని వివాహం చేయాలయ్యా, లక్ష్మీదేవిని వివాహం చేయాలి. లక్ష్మీదేవి ఏ అక్షరంతో చెప్పబడుతుందయ్యా, ఇకారంతో చెప్పబడుతుంది. ఈకారోబ్జదళే లక్ష్మ్యాం, ఇకారం తామర రేకుకి, ఇంకోటి ఏమైతాయి అంటే లక్ష్మికి పేరు. కాబట్టి మా అమ్మాయి అయిన లక్ష్మీదేవి నిచ్చి నీకు వివాహం చేస్తున్నానయ్యా అని అర్థం వచ్చేలాగా ఇయం సీత అన్నట్టు. ఇక మూడో విషయం చెప్తున్నారండి. ఏమయ్యా రామచంద్ర, నీవు ఎంత అందమైన వాడవో ఎంత గొప్పవాడవో మాకు తెలుసయ్యా. ఎంచేత అంటే అసలు అందము దగ్గరకి వచ్చేటప్పటికీ మగవాళ్ళది అందమా ఆడవాళ్ళది అందమా అని ఒక ప్రశ్న వేస్తారండి. అందులో అందము దగ్గరకు వచ్చేప్పటికి మగవాళ్ళదే అందమండి నిజంగా. రాముడు అందమైన వాడా సీత అందమైనదా అని అన్నట్లయితే రామాయణంలో ఏమని వర్ణిస్తారయ్యా అంటే పుంసాం దృష్టి చిత్తాపహారిణం అని వర్ణించారండి రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అందం ఎటువంటి అందమయ్యా అంటే అసలు రాముడివే కాదండి ఈ లోకంలో ఆడదే అందమైనది అని వర్ణిస్తారా, మగవాడిని అందమైన వాడిగా వర్ణిస్తారు అంటే ఆడదాని యొక్క అందం కంటే మగవాడిదే అందమని. ఏదో కొన్ని ఉదాహరణలు చెప్తాను. కోడి పుంజు అందంగా ఉంటుందా, కోడి పెట్ట అందంగా ఉంటుందా అంటే మగదైన కోడి పుంజే అందంగా ఉంటుంది. లేక మగనెమలి అయినటువంటి పురివిప్పి నాట్యం చేసే మగనెమలి బాగుంటుందా, అసలు పింఛన్ లేకుండా ఉండే ఆడనెమలి బాగుంటుందా, మీరు ఒక్కసారి ఆలోచించండి. జూలుతో ప్రకాశించే సింహం బాగుంటుందా, జూలు లేకుండా ఉంటే శివంగి బాగుంటుందా, మీరు ఆలోచించండి. ఈ లోకం అందం అంటే మగవాడిదే. కానీ ఆకర్షణ ఎక్కడుంటుందండి, ఆడవాళ్ళ దగ్గర ఉంటుందండి. అంచేత మగవాడు ఎల్లప్పుడూ ఆడవాళ్ళు కొంగెట్టుకు తిరుగుతూ ఉంటాడు. అలాగే రామచంద్రమూర్తి కూడా అందాన్ని వర్ణిస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి ఏ విధంగా వర్ణించారు అంటే రూపౌదార్య గుణ ఇప్పంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నారు. ఈ లోకంలో రాముడి యొక్క అందం అంటే అది ఎవరయ్యా, ఈ లోకంలో మగవాళ్ళ చేత కూడా అబ్బా ఏమిటి అందము అనిపించినటువంటి అందం ఉంటాడు రామచంద్రమూర్తి. మగవాళ్లే కావిటండి, అరణ్యవాసం ఆయన చేస్తున్న సందర్భంలో అరణ్యంలో ఉండే సర్వసంగ పరిత్యాగం చేసిన ఋషీశ్వరులు అందరూ కూడా రాముని యొక్క దివ్య ముఖారవిందాన్ని ఒక్కసారి చూచి రూపౌదార్య గుణాత్మంసాం దృష్టి చిత్తాపహారిణం దబరిసుడి విస్మితాకార రామస్య వనవాసిన అన్నారు. సర్వసంగ పరిత్యాగం చేసి మాకు భార్య అక్కర్లేదు, పిల్లలక్కర్లేదు, పుత్రులక్కర్లేదు, పొలాలక్కర్లేదు, అన్నీ విడిచిపెట్టేసినటువంటి ఆ ఋషీశ్వరులు కూడా రాముని యొక్క సగుణ రూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని చూచి అలా రెప్ప వాల్చకుండా చూసేటండి. అది రాముడి యొక్క అందం. నువ్వు అంత అందమైన వాడవయ్యా, మరి ఈయనకి అంత అందమైన వాడికి ఒక అందం లేని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానయ్యా, మరి మా అమ్మాయి యొక్క అందం కూడా ఎటువంటిదో చెప్పమంటావా అని వర్ణిస్తున్నారండి. ఇది పరాశర భట్టర్ రాస్తారండి. పాదారుంతుదమేవ పంకజరజ, మా అమ్మాయి చిన్నప్పుడు నడుద్దామని నాన్నగారు నేను కొంచెం నడవదలుచుకున్నాను అని నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించిందయ్యా. అడుగులు వేసే సందర్భంలో రెడ్ కార్పెట్స్ ఎర్ర కార్పెట్స్ ఎలా వేస్తారో, ఏదో ఇంత గొప్ప గొప్ప మొజాయిక్ ఫ్లోరింగ్లు లేకపోతే మార్బల్ స్టోన్స్తో అతికినటువంటి గచ్చుల మీద నడుస్తున్నప్పటికీ కూడా అమ్మవారు నాన్నగారు నా పాపాలు నొప్పి పట్టేస్తున్నాయి అని బాధపడింది అండి. అలా బాధపడితే అప్పుడు ఆయన అమ్మమ్మా అలా నీకు నొప్పి పడుతున్నాయా అని ఎర్రనైన బంగారపు రంగుతో ప్రకాశించే తామర పూలలో ఉండే పుప్పొడి పట్టుకొచ్చి ఆ పుప్పొడి కింద వేసి దాని మీద అమ్మవారిని నడిపించేటండి. అంటే ఇలా రెడ్ కార్పెట్స్, అందుకే రెడ్ కార్పెట్స్ వేస్తారు అసలు అది, అందుకని పెద్దవాళ్ళు వస్తే అలా నడిపిస్తే కాస్త నడిచిందో లేదో అమ్మవారు తండ్రి గారి దగ్గరకు వచ్చి నాన్నగారు మీరు కింద పరిపించిన పుప్పొడి ఎలా ఉందో తెలుసా, తుమ్మముళ్ళు నా పాబాలులో గుచ్చుకున్నట్లుగా ఉన్నాయి అని బాధపడింది మా కుమార్తె. అంత సౌందర్యవతి, అంత సౌకుమార్యవతిగా. పాదారుం తుదమేవ పంకజరజ చేటి భృశాలోకి తైరంగం లాని. ఉదయమే అమ్మవారు లేచేప్పటికీ పందుం పళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు, వేప పళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు, ఉత్తరాయణ పళ్ళు పట్టుకొచ్చే, కాలిగేటు పట్టుకొచ్చేవాళ్ళు, లేకపోతే పెప్సో పట్టుకొచ్చేవాళ్ళు, బ్రష్లు పట్టుకొచ్చేవాళ్ళు, ఇవి పట్టుకొచ్చేవాళ్ళు. అమ్మ మీరు కంచిపట్టు చీర కట్టుకుంటారా, లేక ఐశ్వర్య అసలుకు కట్టుకుంటారా, లేకపోతే అపూర్వ అసలుకు కట్టుకుంటారని ఒక్కొక్కళ్ళు మరి ఏమేం చేతాయని వాళ్ళ పట్టుకుని నిలబడేవాటండి. ఇలా ఒక్కొక్కళ్ళు నిలబడుతూ ఉంటే అమ్మవారు లేచి వాళ్ళని చూడడానికి వచ్చినప్పుడు బారులు తీర్చి ఉన్నటువంటి ఆ పరిచారకుల కళ్ళల్లోంచి వచ్చేటువంటి చూపులు ఏవైతే ఉన్నాయో, లేక వాళ్ళ యొక్క నాసికా రంధ్రాలలోంచి బయటకు వచ్చే వేడి గాలులు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి అమ్మవారి యొక్క శరీరానికి సోకిన వెంటనే అమ్మవారి శరీరం తన బొబ్బలెక్కిపోయిందండి. ఒక్కసారి అంత సౌందర్యవతి సౌకుమార్యవతి. పాదారుం తుదమేవ పంకజ రజ చేతి భృశాలోకితైరంగం లాని. ఇంక నడక ప్రారంభించింది. నడిచే సందర్భంలో మగవాళ్ళు నడిచేటప్పుడు ఆడవాళ్ళు నడిచేటప్పుడు చిన్న తేడా ఉందండి. మగవాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ నడిచేయగలరు, కానీ ఆడవాళ్ళ యొక్క అవయ నిర్మాణ విలాసం ఏదైతే ఉందో అది మగవాళ్ళ నడవలేరు వాళ్ళు. వాళ్ళ చేతిలో కాస్త బ్యాలెన్స్ కీపప్ చేసుకోవాలి అంటే ఓ హ్యాండ్ కర్చీఫో లేకపోతే హ్యాండ్ బ్యాగో ఒకటి ఉండాలి వాళ్ళకి. అవి ఉంటే తప్ప వాళ్ళు నడవలేరు. అలాగే అమ్మవారు నడిచే సందర్భంలో అమ్మ నువ్వు ఇలా వంకటం కరగా కనుక ఇలా కనుక నడిచావు అంటే రేపొద్దున విష్ణువు పెళ్ళాడినంటాడు, లేకపోతే రాముడు పెళ్ళాడినంటాడు, లేక కృష్ణుడు పెళ్ళాడినంటాడు. అవి బాబు ఇలా అయితే లాభం లేదు అని కాస్త ఆమె చేతిలో ఒక తామర పువ్వు ఇచ్చి అమ్మ కాస్త ఇలా చేత్తో పట్టుకో అన్నట్టండి. కాస్త ఇలా చేత్తో పట్టుకుని తామర పువ్వు పట్టుకుని నడిచింది పెట్టండి. నడిచి ఇలా పడేసింది ఒక్కసారి. అదే విటమ్మా అలా పడేశావు అన్నారట. అధాంబ సాహస విధౌ లీలారవిందగ్రహ. ఏదో మీరు కాస్త లీలగా ఇలా చేత్తో పట్టుకున్నప్పటికీ కూడా అయ్య బాబాయ్ నా వేళ్ళు కొంకర్లు పోతున్నాయి అని మారాం చేసిందయ్యా. మా అమ్మాయి అంటే ఏమిటనుకుంటున్నావు? పాదారుం తుదమేవ పంకజ రజ చేటి భృశాలోకితైరంగం లాని. అథాంబ సాహస విధౌ లీలారవిందగ్రహ డోలాతే వనమాలయ హరిభుజే హాకష్ట శబ్దాస్పదం. అట్ల తద్ది లేకపోతే ఉండాల తద్ది వచ్చినప్పుడు ఉయ్యాల్లో పెట్టి ఊగిస్తారు కదా. మనమైతే ఈ కర్రత ఉయ్యాళ్ళు దాని మీద మనం ఊరేస్తాం, ఊగుతాం మనం. మరి అమ్మవారు ఊగేటప్పుడు బంగారు పూల తొట్టె తయారు చేసి ముక్కమలు పరుపులు దాని మీద పరిపి అమ్మవారిని దాని మీద కూర్చోబెట్టి కాసేపు ఊపేట. వెంటనే కిందకి దిగిపోయి నాన్నగారు మీరు తయారు చేయించిన ఈ బంగారు పూల తొట్టి దీంట్లో అగ్రమించిన ముక్కమల పరుపులు మీద కూర్చుంటే నా పృష్ఠభాగం అంతా కూడా నొక్కుబడిపోతుంది అని కన్నంపై నీళ్లు పెట్టుకుందయ్యా. ఇదిగో మా అమ్మాయి ఏంటి ఏమిటో తెలుసా? కాబట్టి డోలాతే వనమాలయ హరిభుజే హాకష్ట శబ్దాస్పదం. అమ్మబాబాయ్ దేనికి పడితే దానికి ఇలా అంటున్నావు నువ్వు? ఇంకా నిన్ను మామూలుగా ఒప్పడం వీర్లేదు. ఇంకా శ్రీమన్నారాయణుడు యొక్క మెడలో ఎల్లప్పుడూ విరాజమానంగా ప్రకాశించేటువంటి వనమాల ఏదైతే ఉందో ఆ వనమాలలో నిన్ను ఊపించే ప్రయత్నం చేస్తాను అని సముద్రుడు లక్ష్మీదేవిని విష్ణువుకిచ్చి వాహనం చూశాడు. అర్థమైందండి? పరాశర భట్టలు రాశారండి. అర్థమైందండి? ఇది సీతా కళ్యాణంలోకి మేము అన్వయం చెప్తూ ఉంటాం. కాబట్టి అతి రూపవతి ఇయం సీత. కాబట్టి మా అమ్మాయి సౌందర్యంలో ఏమీ తక్కువ కాదయ్యా. రామ నీవు ఎంతటి గొప్పవాడువో అంతటి గొప్ప. సర్లేవయ్యా, మీ అమ్మాయి యొక్క అందాన్ని వర్ణించావు, బాగానే ఉంది, ఒప్పుకుంటాను. పేరేమిటయ్యా సీత అని పేరు పెట్టావు? ఏమిటయ్యా ఇదేం పేరయ్యా? అసలు నా పేరేమిటో తెలుసా? రామ అని పేరు. అసలు నా పేరులో ఉండే అర్థం ఏమిటో తెలుసా నీకేమైనా? రామ అంటే రా శబ్దోచార్య మాత్రేణ ముఖాన్నిర్యంతి పాతక పునఃప్రవేశ భిజాచ మకారోస్తి కవాటవతు. అసలు ఈ లోకంలో మనం ఇక్కడ మానవులై పుట్టాము అంటేనే మనం కొన్ని పాపాలు చేసుకుని ఇక్కడ మనం పుడతామండి. బాగా పుణ్యాలు చేసుకున్నాం అనుకోండి మనం ఎవరు ఇక్కడ పుట్టామండి. పైన ఉండే మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకంలోకి వెళ్ళిపోతాం. లేక బాగా పాపాలు చేసుకున్నాం అనుకోండి అప్పుడు పుట్టమండి. అరణ్యంలో సింహము లేకపోతే పులి లేక పాము లేక తేలు లేక జెర్రి మనం జన్మలు పడతాం. వాస్తవం మనలో రాస్తారండి. మానవ జన్మ వచ్చింది అంటేనే మనకు కొంచెం పాపాలు ఉంటేనే ఆ పాపాలు అనుభవించడానికి ఇక్కడ పుడతాం. బాగా పుణ్యాలు కనుక ఎక్కువ చేసుకుని పుట్టాము అనుకోండి, మంచి ఐశ్వర్యవంతులు, ధనవంతులు, విద్యావంతులు, సంస్కారవంతుల యొక్క ఇంట్లో పుట్టి ఉదయం లగావి సాయంకాలం వరకు ఆ భగవంతుడికి మాత్రమే అంకితమయ్యి తపస్సు చేసుకునే గొప్ప సదాచార సంపన్నులకు ఇంట్లో పుడతాడు. లేదు పాపాలు కనుక ఎక్కువ చేసుకుని పుట్టాడు అనుకుని ఉదయం లగావి సాయంకాలం వరకు ఎవడింటికి వెళ్ళాలి, ఎవరిని పొగడాలి, ఎవరిని చేయాలి, ఎవడి కాళ్ళు నొక్కాలి, ఎవడి పీకి పిసగాలి, ఎవరి దగ్గర డబ్బు సంపాదించాలి అని ఆలోచించేటువంటి యొక్క ఇంట్లో పుడతాడు. అర్థమైందండి? కాబట్టి మనం ఇక్కడ పుట్టాము అంటేనే కొన్ని పాపాలు మనం చేసుకు పుడతామన్నారు. ఆ పాపాలు ఎక్కడ ఉంటాయ్యా? మన శరీరంలో ఉండే తెల్ల కణాలు, ఎర్ర కణాలు, ప్లాస్మా మనస్సుని ఆశ్రయించి ఉంటాయి అన్నారు. ఇప్పుడు ఆ పాపాలు కనుక పోవాలి అని నువ్వు అనుకున్నావా? రాశబ్దోచార్యమాప్రేణ. ఈ లోకంలో ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉందండి. రా అనేటువంటి అక్షరానికి అగ్నిబీజము అని పేరు. అగ్నికి సర్వభక్షకుడు అని పేరు. సమస్తమైన దానిని భక్షింప చేయగలిగిన, మసి చేయగలిగిన శక్తి దాంట్లో ఉంది. కాబట్టి జన్మ జన్మాంతరాలైన పాపాలు ఏవైతే మన శరీరంలో గూడు కట్టుకుని ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి బయటికి పారబ్రోలి, ఒక్కసారి మాడి మసి చేసేసి వాయు రూపంలో బయటికి పంపించే శక్తి నా నామంలో మొదటి అక్షరంలో ఉందయ్యా. రా శబ్దోచార్యమాప్రేణ ముఖాన్నిర్యంతి పతక పునః ప్రవేశ భిచ్చాచ మకారోస్తి కవాటవతు. రెండోది మా అనేటువంటి అక్షరం అర్థం ఏమిటయ్యా? పాపాలన్నీ ఒక్కసారి మాడి మసైపోయి వాయు రూపంలో బయటకు వచ్చేసాయి. కానీ ఆ బయటకు వచ్చినవి ఏం చేస్తాయట? ఇలా తిరుగుతూ ఉంటాయటండి. ఇంచేత చూడండి, మనం అందరం పురాణానికి వచ్చాం. పురాణం అయిపోయింది. ఎక్కడికి వెళ్తామండి? మన ఇంటికే మనం వెళ్తాం. అదో చిన్న పెంకుటిల్లైనా ఆ ఇంట్లోకి వెళ్తాము తప్ప ఆ అపార్ట్మెంట్ బాగుంది దాంట్లోకి వెళ్ళాం ఏమవుతుంది కాలు ఇరకొట్టు పడేస్తారు ఒక్కసారి. అలాగే మనం కూడా ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్ళాలండి. అర్థమైందండి? కాబట్టి అంచేతనే ఎక్కడి నుంచి వచ్చాము, ఒక పరమాత్మలోంచి వచ్చాము. మనం అందరూ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా తప్పుడు దారుల్లో తిరిగామనుకోండి, ఇప్పుడు తప్పుడు దారుల్లో తిరిగే ఇక్కడికి వచ్చాం. ఆ పాపాలు ఇలా తిరుగుతూ ఉంటాయిటండి మనకి. మళ్ళీ వీడేవో తప్పుడా ఆలోచన చేయకుండా ఉంటాడా, తప్పుడు పని చేయకుండా ఉంటాడా, తప్పుడు మాట మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడక్కర్లేదు, తప్పుడు పని చేయక్కర్లేదు. ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కట్టుకున్న చీర చాలా బాగుంది అనుకున్నాడంటే పాపం చేసినట్టే. అమ్మాయి ఆ దొరికాడు లోపల దూరేస్తాయి అండి. అలా దూరే సందర్భంలో దొంగలు కనుక ఇంట్లో కనుక దూరుతూ ఉంటే తలుపులు రెండు ఎలా అయితే దగ్గర వేసేస్తామో అలాగ ఆ దొంగలను కనుక లోపలకు రాకుండా ఈ రెండు పెదవులని తలుపులను మూసే అక్షరం ఏదైనా ఉందా అని ఆలోచన చేశారు వశిష్ఠ మహర్షి ఆయనకు పేరు పెట్టినప్పుడు. వర్ణసమామనాయంలో అకారం నుంచి క్షకారం వరకు ఉండేటువంటి అక్షరాలలో ఐదు అక్షరాలు మాత్రమే రెండు పెదవుల్ని కలపగలవు. ప ప బా భ మ. ఒక్కొక్క అక్షరానికి ఒక శక్తి ఉంది. అన్ని అక్షరాలకల్లా మా అనేటువంటి అక్షరం చాలా గొప్పది. మా శాంతి బీజము అంటారు. మనకి ఎంత డబ్బు ఉండవండి, ఎంత చదువు ఉండవండి, ఎంత సంస్కారం ఉండవండి, అవి మనకి ఎక్కువ శాంతిని కలగ చెయ్యవు. ఎంత ఏసీ రూమ్లో పడుకున్నా, ఎంత డబల్ కాట్ మంచం మీద ఉన్నా, ఎంత డన్లో పరుపుల మీద దొల్లుతున్నప్పటికీ శాంతి ఉండదు. కానీ మానవుడికి ఏం కలవాలి? శాంతి కావాలి. అది మకారం, శాంతి బీజం. ఇదిగో నా పేరేటో తెలుసా? పునః ప్రవేశ భిచ్చాచ మకారోస్తి కవాటవతు. ఆ బయట వెళ్ళిన పాపాలు మళ్ళీ లోపలకు రాకుండా రెండు పెదవులని మూసే మా అనే అక్షరంతో అనుసంధానం చేసి నాకు రామా అని పేరు పెట్టారయ్యా అని చెప్పి మాట్లాడి, నీ పేరులో ఇంత గొప్ప అర్థం ఉందని నాకు తెలిసే ఇంకో అర్థం కూడా ఉందండి. నారాయణాయ అనేటువంటి మంత్రంలో ఉండే రా రెండో అక్షరం తీస్తే నాయనాయ శక్తి లేని. అలాగే నమశివాయ అనే పంచాక్షరంలో మహా తీసామనుకోండి, నమశివాయ అంటే మంగళప్రదుడు కొను నమస్కారము అని మహా తీసామనుకోండి, నా శివాయ అక్కడ బీజాక్షరం ఎగిరిపోయినట్టు. అక్కడ బీజాక్షరం రా, ఇక్కడ బీజాక్షరం మహా రామహ. ఇప్పుడు రామహ అంటే ఏకకాలంలో ఇటు విష్ణువుని ఈశ్వరుని పూజ చేసిన భాగ్యం కలుగుతుంది. ఇలా ఇంకా చెప్పాలి అంటే ఇంకా సీతారామాంజనేయ సంవాదంలో 18 అర్థాలు రాశారండి రామశబ్దానికి ఉండేటువంటి అర్థాలు. అదో ప్రత్యేక ప్రకరణం అండి. కాబట్టి నీ పేరులో ఇన్ని అర్థాలు ఉన్నాయని నాకు తెలుసయ్యా. కాబట్టి మా అమ్మాయికి కూడా సీత అని పేరు ఎందుకు పెట్టామయ్యా అంటే చెప్తున్నాను వినవయ్యా. కాదయ్యా, సీత అంటే ఏ అర్థాల సంగతి అలా పెట్టి, సీత అంటే నాగటి చాలు అంటారయ్యా. అంటే వ్యవసాయదారుడు పొలం దున్నుతున్నప్పుడు ఆ నాగటి ఆరుతో పొలం దున్నప్పుడు ఇటు అటు దుక్కు కనుక విడిపోతుంటే మధ్యలో ఉండేటువంటి ఆ పాయికి సీత అంటారయ్యా. ఏమిటయ్యా ఇటువంటి పేరు పెట్టావు అని అంటావేమో. ఓ రామ, నీవు చేసే ధర్మ వ్యవసాయము అనే వ్యవసాయంలో వ్యవసాయం చేసేటువంటి రైతు ఒక్కసారి కనుక ఆ పాయ కనుక ఒక్కసారి ఆ ఆరుతో దున్నుతున్నప్పుడు ఆ దుక్కి కనుక బాగా వస్తే అమ్మయ్యా ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని ఆ రైతు ఎంత బాగా సంతోషిస్తాడో, నీవు చేసే బ్రహ్మ వ్యవసాయంలో కూడా ఈ సీతాదేవి నీ దగ్గర ఉంటే నీకేమైనా సంతోషం కలుగుతుందయ్యా, కాబట్టి సీత అని పేరు పెట్టామయ్యా అన్నారు. ఇంతేకాదయ్యా, ఈ లోకంలో హిమాలయ పర్వతం మీద ఈశ్వరుని యొక్క జటాజూటంలోంచి బయటికి కింద పడినటువంటి ఆ గంగానది హిమాలయ పర్వతంలో ఏడు పాయలై పడిందయ్యా. అంబలో ఏడు పాయలు పడినప్పుడు ఒక పాయ మన దక్షిణ దిక్కు అలకనంద అనేటువంటి పేరుతో వచ్చిందయ్యా, ఒక పాయ ఉత్తర దిక్కుగా వెళ్ళిందయ్యా, దానికే సీత అని పేరయ్యా. అలా ఉత్తర కురుభూములని పరమ పవిత్రము చేసిన గంగానది ఏదైతే ఉందో అవి స్నానం చేస్తేనే అక్కడికి నీకు పవిత్రం. మా అమ్మాయి యొక్క పేరు నోటితో ఉచ్చరిస్తేనే చాలు పరమ పవిత్రం, అందుకని సీత అని పేరు పెట్టాను అన్నారు. ఇంకా శంకర భగవత్పాదుల వారు రాస్తూ దీనికి వ్యాఖ్యానం ఎలా రాశారు అంటే, ఇయం సీత అని ఉంది కదా, సీత ఇయం ఇటు కలిపారండి, సీత ప్లస్ ఇయం సీతేయం, దాంట్లో ఉండేటువంటివి ఆ ఈకారం అవి తీసేయండి. సత్యం, సీతాదేవి సత్యస్వరూపురాలు, సత్యము సకారమును తకారమును నియమించినది. స అంటే మత్స్యమును అంటే అమృతాన్ని, తకారము అంటే మత్స్యాన్ని నియమించే శక్తి సీతాదేవి దగ్గర ఉంది. అర్థం దర్శనం భగవత్పాదులు. అదే రామానుజాచార్యులు వారైతే ఎలా రాశారయ్యా అని అన్నట్లయితే, చేతనములను అచేతనములను నియమించినది అని రాశారు వారు. మధ్వాచార్యుల వారు ఏమని అర్థం రాశారయ్యా అని అన్నట్లయితే, ముక్తజీవులను అముక్త జీవులను నియమించినది అని రాశారు. ఇంక ఏమండి ఎన్ని అర్థాలు రాశారు, ఇవన్నీ నేనేవో గొప్పగా చెప్తున్నావు కాబట్టి కింద ఉన్నాయండి, కింద రామాయణంలో ఎన్ని అర్థాలు రాసిపడేశారు, అర్థమైందండి అన్ని అర్థాలు రాశారు. అగో అటువంటి సీతాదేవి నిత్య నీకు వివాహం చేస్తున్నానయ్యా అన్నారు. సర్లేవయ్యా బాగానే చెప్పావు, ఈ లోకంలో అందం చెప్పావు, పేరు చెప్పావు, మరి కులం గోత్రం ఏమిటి? ఇప్పుడు ప్రతిదానికి పెళ్లి కులం గోత్రం అడుగుతారు. ఇప్పుడు ఏదో ఇవి భూమిలోంచి పుట్టింది అంటున్నావు కదా, భూమిలోంచి పుట్టిన వాళ్ళు కులమేమిటి గోత్రం ఏమిటి అంటే, ఇయం సీత మమ సుత నా కుమార్తెగా పెరిగింది అన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన సంతాన గోపాలాచార్య గారు అద్భుతమైన అర్థం చెప్పారు. జనక మహారాజు అహంకారం లేకుండా మాట్లాడతాడు, మరి ఈ సమయంలో ఇయం సీత మమ సుత అని నా కుమార్తెయ్యా అని ఎలా అహంకారపూర్వకంగా చెప్పారండి అన్నారు. అప్పుడు నేను చెప్పింది కాదండి, సంతాన గోపాల్ గారు చెప్పారు. అక్కడ అకారం ప్రశ్లేష పెట్టండి అయ్యా, ఇయం సీత అమమ సుత అనగా అహంకారము లేకుండా ఉండి ప్రవర్తించేటువంటి వాడి యొక్క కుమార్తెయ్యా. ఇంకో విధానంగా చెప్పారు, ఏ విధమైన అహంకారము లేకుండా ఉండే కుమార్తె, అహంకారము లేని వాడైన వాని యొక్క కుమార్తెను షష్ఠీ సమాసం ఒకటి అమమాచ సా సతి అమమా సుత అనే అర్థంలో వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఇన్ని గొప్పదైనటువంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయి. ఎలా ఉంటుందయ్యా ఛాయేవానుగత, మనిషి నడుస్తుంటే నీడ ఎప్పుడూ మనకి వెనకాల వెంటబడి ఎలా ఉంటుందో అలా సర్వకాల సర్వావస్థల్లోనూ నీ వెంట ఉంటుందయ్యా. ఏదో మంచివాటికి వెనకండి, చెడ్డవాటికి మీరు వెళ్ళండి అనేటువంటిది కాదయ్యా, కష్ట సుఖాలలో నీతో ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి పాణిగ్రహణం చేస్తున్నానని పాణిగ్రహణం చేశారు. ఆ సమయంలో సీత వంటి, ఆ సమయంలో అమ్మవారు లక్ష్మి వంటి, సీతామహాలక్ష్మి విజయలక్ష్మితో రామునకు గృహలక్ష్మి అయ్యే భరత జనయప్రి ప్రేమ బాష్పాలలోని అయ్యే వైభవముగా సీతమ్మ పెండ్లి అని రాశారు. ఇక్కడ ఏ కవి రాశాడో తెలియదు కానీ అద్భుతమైన శ్లోకం ఒకటి రాశారండి, ఎవరు రాశాడో తెలియదండి. సీతాదేవితో పాటుగా రాముని వివాహం ఆడాలని మరో ఇబ్బరు కూడా వచ్చేటండి. లజ్జాకీర్తిర్జనకతనయాశైవకోదండభంగే తిస్ర కన్యా నిరుపమతయా భేజిరే రామచంద్రం అంచాపాణి గ్రహణ సమయే జాయసి జాత రోష భూపై సార్ధం ఖలు గతవతి మధ్యమాగాబ్దిగంతం. సీతాదేవితో పాటుగా లజ్జా సిగ్గు అనేటువంటి కాంత, కీర్తి కీర్తి అనేటువంటి కాంత, జనకతనయా అనగా సీతాదేవి, శైవ కోదండ భంగే రాముడు విల్లు విరవగా, తిస్ర కన్యా ముగ్గురు రాజకుమార్తెల్లాంటి వాళ్ళు, నిరుపమతయా భేజిరే రామచంద్రం రాముడి దగ్గరకు వచ్చారట. అందులో ముందు గబగబా వెళ్ళి ఎవరు పుష్పహారం వేశారట, అందులో చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లలకు చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అంచా పాణి గ్రహణ సమయే అందులో చిత్తడైన సీతాదేవి ముందు మెడలో పుష్పహారం వేసేసింది. దెబ్బదానికి కోపం వచ్చింది, పెట్టండి, ఏ నేనుండగా నువ్వు వెళ్ళి వేసేస్తావా, ఇదిగో ఇంకా నేను ఈ సభలో ఉండదలుచుకోలేదు, వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతాను అని వాకౌట్ చేసేస్తాం బిడ్డ. ఎవరితో వాకౌట్ చేస్తాం బిడ్డ? ఆ రాముడు యొక్క కీర్తిని చూచి తట్టుకోలేక ఎవరైతే అపహాస్యం పాలై ఆ సభావేదికలోంచి వెళ్ళిపోతున్నారో, ఓ రాజులారా మీరు వెళ్ళిపోకండి నేను మిమ్మల్ని వరిస్తాను అని వెళ్ళి ఈ లజ్జ అనేటువంటి సిగ్గు అనేటువంటి కాంత వెళ్ళి వాళ్ళని వరించి వాళ్ళతో సహితంగా వెళ్ళిపోయింది. ఇక రెండవది కీర్తి అనేటువంటి కాంత, మీరందరూ అలా వెళ్ళిపోయి వాళ్ళతో వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, పెద్దలు అలా వెళ్ళింది, చిన్నది ఇలా వెళ్ళింది, నా బతుకే ఇలా అయిపోయింది, ఇంక నేనేం చేయను అని ఆవిడ మధ్యమాగా దిగంత ఆవిడ ఆ రాముని యొక్క కీర్తిని వ్యాప్తి చేయడానికి అన్నట్లుగా ఆకాశ భాగంలోకి కీర్తి వెళ్ళిపోయింది అని అద్భుతమని వ్యాఖ్యానం చేశారు. ఇంకా సీతారాముల వివాహం అయిన తర్వాత జానక్య కమలామలంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తశ్యామలకాయ కాంతి కలిత యాయింబనిలాయిత ముక్తస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. అమ్మవారిలా దోసుడితో మంచి ముత్యాలు పట్టుకుందిట, నల్లగా ఉన్న వాళ్ళ యొక్క చేతులే అరచేపులే తెల్లగా ఉంటాయి. ఆవిడ తెల్లనైనటువంటి సీతాదేవి యొక్క చేతులు ఎలా ఉన్నాయట, లేత గులాబీ రంగు కాంపితో ప్రకాశిస్తున్నాయట. ఆ మంచి ముత్యాలు ఎలా చేతితో పట్టుకుందో లేదో పద్మరాగమండులుగా మారిపోయాయిట. రాముడికే చూపించి ఇదిగో నా గొప్పతనం ఏమిటో చూసావా, తెల్లనైన ముత్యాలు పద్మరాగమండులుగా మార్చాను అని. ఆ పోయినా శిరస్సు మీద అన్నట రామచంద్రమూర్తి పోసింది బిట్టి బిట్ట. అలా పోసేవాడికి ఏమైంటే మంచి మల్లెలు మొల్లలుగా తెల్లగా అయిపోయేటి. ఒక్కసారి అమ్మవారు చూచి ఒక్కసారి ఆ ఉన్న కాంతి ఉన్నట్టుగా వచ్చింది అది గొప్పేనా అందుట, అయితే రంగు మార్చాలా అన్నట్ట అందుట, తల వంచాట ఒక్కసారి ఆ మంచి ముంచాలు కింద పడిపోయేట. రాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి ఆ నీలమేఘశ్యామత్వంతో ఒక్కసారి కలిసేపడిగా ఇంద్రనీలమణులుగా మారిపోయారట. అమ్మవారి యొక్క చేతిలో మంచి ముత్యాలు పద్మరాగమణులుగా మారాయి. ఆయన శిరస్సు మీద వేసేపడికి మొల్లలై మల్లులయ్యాయి. తల ఇలా ఉంచేపటికి ఒక్కసారి ఆయన యొక్క నీల సరోజ కాంతితో ఒక్కసారి ఏమైపోయింది అంటే ఇంద్రనీల మాణిక్యాలుగా మారే. అటువంటి ఆ సీతాదేవి రాముల యొక్క పరిణామ సమయంలో ఏ గొప్పదైన మంచి ముత్యాలైతే ఉన్నాయో అవి మన మన శిరస్సుల మీద పడి మనకి ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కలగచేయుగాక. ఇంకో శ్లోకం కూడా రాశారు. ఇవన్నీ యొక్క సీతాకళ్యాణం శివధనుర్భంగం ఒకరోజు చెప్పాలండి, సీతాకళ్యాణం ఒకరోజు చెప్పాలి, ఇవాళ కలిపి చెప్పేస్తున్నామని. వైదేహస్య పురే వివాహ సమయే కళ్యాణ వేద్యం తరే సామోదేవి మలిందురత్న ఖచితే పీఠే వసంతే శుభే శృణ్వంతౌ నిగమంత తత్వ విదుషాం ఆశీర్గిర సాదరం పాయాస్తాం సువధూ వరౌ రఘుపతి స్త్రీ జానకీ చ నిశం. చక్కనేటువంటి కళ్యాణ మండపంలో ముత్యాలు జాలరులుగా ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపంలో ఏ సీతారాముల వివాహం జరిగిందో, ఆ సీతారాముల యొక్క వివాహ సంబంధమైనటువంటి ఆ మంగళాక్షతలు ఏవైతే ఉన్నాయో అవి అంబరి శిరస్సుల మీద పడిపడి, అందులో కొత్త పెళ్లి కొడుకు పెద్ద కొత్త పెళ్లి కొడుకు సువధూవరు అన్నారు కాబట్టి ఆ వధూవరుల యొక్క ఆ శిరస్సుల మీద పడి వారికి ఎల్లప్పుడూ కూడా కళ్యాణ ఆయుర ఆరోగ్యములు కలగజేయుగాక. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయన మార్గణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.